ఓం శాంతి. మనం ఇప్పుడు దీదీ మన్మోహిని గారి గురించి తెలుసుకుందాము. దీదీజీ యొక్క లౌకిక పేరు గోపి. మీరు చాలా ప్రసిద్ధమైనటువంటి సింధ్ పరివారం నుండి వచ్చారు. యజ్ఞిక స్థాపన సమయంలో ఎవరిని లెక్క చెయ్యకుండా అనేక బంధనాలు తొలగించుకుంటూ తమ లౌకిక తల్లి క్వీన్ మదర్ మరియు లౌకిక అక్క షీలాబెహన్తో పాటు పూర్తిగా సమర్పితమై ఉన్నారు. దాదీలో దీదీలో అనేక విశేషతలు ఉన్నాయి. బాబాకి దీదీ చాలా విలువైనటువంటి మణి ఉన్నారు. దీదీకి బాబా పట్ల తగినటువంటి ప్రేమ ఉన్నది. ప్రతి క్షణం ప్రతి మాటలో బాబా బాబానే అనేవారు. దీదీ సత్యమైనటువంటి గోపికగా ఉండేవారు. దీదీ యొక్క అవ్యక్త పేరు మన్మోహిని. దీదీ యొక్క సాన్నిధ్యంలో ఎవరు వచ్చినా కానీ వారి మనసు ఎలా మోహితులైపోయేవారు అంటే బాబావారిగా అయిపోయేవారు. విభజన అయిన తర్వాత 1952 నుండి భారతదేశంలో ఎప్పుడైతే ఈశ్వరీయ సేవలు ప్రారంభించారో అప్పుడు మీరు మొట్టమొదట ఢిల్లీ, ఇలహాబాద్ ఇలాంటి స్థానాలలో త్యాగము తపస్సు ఆధారంగా ఎన్నో సేవా కేంద్రాలు తెరవటానికి నిమిత్తంగా అయ్యారు. మరి జగదాంబ మమ్మ అవ్యక్తమైన తర్వాత 1965 నుండి వీరు బాప్దాదాతో పాటు మధుబన్లో ఉండి యజ్ఞం యొక్క ఆంతరిక కార్య వ్యవహారాలను పూర్తిగా సంభాలించటానికి నిమిత్తంగా అయ్యారు. 69వ సంవత్సరంలో బ్రహ్మాబాబా అవ్యక్తమైన తర్వాత దీదీ మరియు దాదీ వీరిద్దరి యొక్క జంట పూర్తిగా యజ్ఞాన్ని సంభాలన చెయ్యటానికి ఇద్దరూ కలిసి మమ్మ బాబా రూపంలో దేశ విదేశాలలో సర్వ బ్రాహ్మణ పరివారానికి నిస్వార్థమైన పాలన మరి పూర్తి విశ్వంలో సేవలను బాగా విస్తరించారు. దీదీ దాదీ యొక్క జంటను చూసి అందరూ అనేటువంటి వారు శరీరాలు రెండు ఆత్మ ఒకటి అని. ఇలాంటి ఐక్యతను ఒకరినొకరు సలహాలు ఇచ్చుకుంటూ గౌరవాన్ని ఇచ్చుకుంటూ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా తయారు చేశారు. దీదీ 28 జూలై 1983లో అవ్యక్త వతనవాసిగా అయ్యి అడ్వాన్స్ పార్టీలోకి వెళ్లారు. దీదీ గురించి మనోహర్ దాది తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తూ వచ్చారు. సింధ్ హైదరాబాద్లో దీదీ లౌకిక జన్మ ఒక ధనికుల ఇంట్లో జరిగినది. దీదీ యొక్క లౌకిక పేరు గోపి. గోపీలు కృష్ణుడికి చాలా ప్రియమైన వారు. అయితే ఏ విధంగా పేరు ఉన్నదో అలాగే తన జీవితాన్ని కూడా కావాలని కోరుకున్నారు. గోపి యొక్క పేరుతో గోపికల యొక్క సంస్కారాలు కూడా ఆమెలో జాగృతమై ఉన్నది. వారు తమ ముఖముతో స్వయం అందరికీ తెలియచేసేవారు శ్రీకృష్ణుని యొక్క భక్తురాలు అని. మనసులో ఇదే కోరిక ఉండేది. ఏ విధంగా గోపికల యొక్క జీవితం ఉన్నదో అలా నాది కూడా ఉండాలి. కానీ డ్రామాలో ప్రతి ఒక్క విషయం సమయం అనుసారంగానే ఇమర్జ్ అవుతూ ఉంటుంది. దీదీ యొక్క వివాహం 10 సంవత్సరాలు బాల్యావస్థలోనే జరిగినది. దీదీ బట్టలు కుట్టడంలో చాలా తెలివైన వారు. చాలా బాగా సఫాయి చేసేటువంటి వారు. పెద్దింటి నుండి రావటం వలన బట్టలు కుట్టవలసిన అవసరం పడలేదు. దీంతో పాటు వివాహం కూడా చాలా ధనికుల ఇంటిలోనే జరిగినది. దీదీకి భావన ఉండేది, నేను ఎంత ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తే అంతెక్కువగా పేదవారికి దానం చెయ్యవచ్చు. తన శ్రమతో ధనాన్ని సంపాదించి దానం చేయటం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని. ఎప్పుడైతే బాబా యొక్క పెద్ద కొడుకు యొక్క వివాహం జరుగుతూ ఉన్నదో, అప్పుడు వివాహపు రోజుల కారణంగా బట్టలు కుట్టడానికి ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉన్నారు. బాబాకు తెలిసింది గోపిక చాలా బాగా బట్టలు కుడతారు అని. బాబా ఎప్పుడైతే దీదీతో అన్నారో, దీది అన్నారు నేను 2 రోజుల్లో అన్ని బట్టలు కుట్టి ఇస్తాను అని. యశోద మాతాజీకి చాలా సంతోషం కలిగినది. ఈ రకంగా బాబా యొక్క ఇంటికి దీది రావటం వెళ్ళటం మొదలుపెట్టారు. బాబా ఇంటిలో ధనం చాలా ఉండేది. ధనంతో పాటు భక్తి నమ్రత కూడా చాలా ఉన్నది. ఎప్పుడైతే బాబా ఇంటిలో సత్సంగం మొదలవుతూ ఉన్నదో, అయితే మొదటిసారి దీది తన తల్లితో పాటు అక్కడికి వెళ్ళారు. బాబా చిన్న ఇంటిలో కూర్చొని ఉన్నారు, గీతా పాఠం నడిపిస్తూ ఉన్నారు. దీది ఆ సత్సంగంలో ఆనందాన్ని చాలా పొందారు. ఎప్పుడైతే సత్సంగం పూర్తయిందో బాబా లేచి బాబా దీదీని తన దగ్గరికి పిలిచి అడిగారు, మీరు విన్నారు కదా మీకు ఎలా అనిపించింది అని. బాబాకి జవాబు ఇచ్చే స్థానంలో దీదీ ఈ విధంగా మళ్ళీ అడిగారు, మన శాస్త్రాలలో రాసి ఉన్నది హిందూ నారీకి గురువు చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే భర్తే గురువు పరమేశ్వరుడు ఉన్నారు కదా అని. బాబా అన్నారు, బచ్చి నేనైతే అనలేదు కదా నువ్వు నన్ను గురువుగా తయారు చేసుకోమని. ఇక్కడ గురువులు చేసుకోవాల్సిన విషయమే లేదు, ఇది జ్ఞానం. ఈ జ్ఞానంతోనే జీవితం తయారవుతుంది. బచ్చి ఒకవేళ మీరు రోజు వస్తూ ఉంటే 7 రోజులు విన్నట్లయితే మీ జీవితం చాలా ఉన్నతంగా తయారవుతుంది. బాబా ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో దీదీ కనిపించింది, ఇక్కడ కేవలం జ్ఞానం వినటానికి వస్తున్నాను, గురువుల యొక్క విషయమైతే లేదు అని. మళ్ళా దాది జ్ఞానం వింటూ ఉన్నారు. జ్ఞానమైతే బుద్ధిలో తక్కువగా ఉన్నది, కానీ ఎప్పుడైతే బాబాను చూసేవారో బాబా యొక్క సాకారమైన స్వరూపంతో శ్రీకృష్ణుడి యొక్క అనుభూతి కలిగేది. దీదీ ట్రాన్స్లోకైతే వెళ్ళలేదు, కానీ వారికైతే పక్క అనుభవం జరుగుతూ ఉండేది, నేను శ్రీకృష్ణుని ఎదురుగా ఉన్నాను. ఈ అనుభవంతో దీది ప్రపంచం యొక్క అన్ని ఆకర్షణలు తనకి తాను తొలగించుకున్నారు, మరియు వారు భగవంతుని యొక్క ఆకర్షణలో బంధింపబడి ఉన్నారు. ఓం మండలిలో సత్సంగం చేసి దీది ఎప్పుడైతే ఇంటికి వెళ్తూ ఉండేవారో ఆమెకు ఎలా అనిపించేదంటే త్వర త్వరగా బాబా దగ్గరికి వెళ్ళాలి అని. కొద్ది సమయం తర్వాత బాబా కాశ్మీర్కి వెళ్ళారు. కాశ్మీర్ నుండి బాబా లెటర్స్ పంపించేవారు. బాబా యొక్క లెటర్స్ ని చదువుతూ గోపి ఏడుస్తూ ఉండేవారు, బాబా మీరు ఎప్పుడు వస్తారు అని. లెటర్స్ ని దాచుకునేవారు. ఆ లెటర్స్ పట్ల చాలా ప్రేమ ఉండేది. బాబా యొక్క లెటర్స్ లో చాలా మధురత, మరి ఆత్మిక స్నేహం ఉండేది. కాబట్టి గోపిక ఆ లెటర్స్ తో చాలా స్నేహం పెట్టుకునేవారు. బాబాతో ప్రేమ ఉన్నది కాబట్టి బాబా యొక్క ప్రతి వస్తువుతో ప్రేమ ఉన్నది. ఒకసారి దీదీ బాబాను అడిగారు, నా భర్త నాతో పాటు సినిమాకి వెళ్ళినట్లయితే నేను వెళ్తాను సినిమాకి తీసుకుని వెళ్తాను అని అన్నారు. బాబా అన్నారు, బచ్చి మీరు వెళ్ళండి, బాబాను జ్ఞాపకం చెయ్యండి, మీరు మీ మస్తీలో ఉండండి, శాంతి సమాధిలో ఉండండి, నిజమైన స్థితిలో స్థితి అయి ఉండండి. బాబా అన్నారు, బచ్చి నువ్వు పెద్దింటి నుండి వచ్చావు, ఈ విధంగా గొడవలు జరగకూడదు, లేకపోతే కన్యలు మాతలు అందరూ బంధనాల్లోకి వచ్చేస్తారు. మీరు పెద్దవారున్నారు, యుక్తితో నడుస్తూ ఉండాలి. దీది యొక్క భర్త అయితే మంచిగానే ఉన్నారు. ఒకరోజు భర్తకి చాలా కోపం వచ్చింది, ఎప్పుడూ చేయి చేసుకోలేదు, కానీ ఆ రోజు కోపంలో చెయ్యి కూడా చేసుకున్నారు. చెయ్యి చేసుకోవటంతో కళ్ళజోడు ఇరిగిపోయింది, కళ్ళజోడుకున్న అర్థం ఇరిగిపోయింది. దీదీకి ఇదే సాకు లభించింది. దీదీ అన్నారు, మీరు వికారాల కారణంగా నన్ను చంపుతున్నారు. మీకు వికారాలు ఇష్టమా లేక నేనిష్టమా? ఒకవేళ ఇలాగే ఉన్నట్లయితే నేను మిమ్మల్ని వదిలేస్తాను అని. ఓం శాంతి. మన్మోహిని దీదీ గురించి చంద్రహాస్ దాదా తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా వ్యక్తపరిచారు. చంద్రహాస్ దాదా దీది యొక్క పరివారం నుండి వారే ఉన్నారు. దీది యొక్క లౌకిక జీవితం గురించి దాదా చెప్తూ ఉన్నారు. జేటీ చంద్రాయ్ ఫామ్ యొక్క యజమాని హసారాం అన్నయ్య దాదాకి మావయ్య అవుతారు. బాల్యకాలంలోనే దాదా చంద్రహాస్ దాదా హసారం వారి దగ్గరే పెరిగి ఉన్నారు. వారికి ముగ్గురు అబ్బాయిలు, వారి పరివారం సైతంగానే దాదా కూడా ఉండేటువంటి వారు. వాళ్ళ పెద్ద అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు. వారి యొక్క యుగల్ క్వీన్ మదర్, ఆమెకి ఇద్దరు అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మన్మోహిని దీదీ మరియు షీలా ఇంద్ర. వారితోనే ఉండేటువంటి వారు ఎప్పుడైతే బాబా సత్సంగం మొదలుపెట్టారో అందులో మామయ్య హసారా, దీదీ, క్వీన్ మదర్ నియమమనుసారంగా వచ్చేటువంటి వారు. హసారం ఆ సిటీకి ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి, ప్రసిద్ధి ఉన్న వ్యక్తి. ఈ కారణంగా సిటీలో చాలా ప్రభావం ఉన్నది. కానీ డ్రామా ఎంత మార్పు ఉన్నదో చూడండి. దాదీ ప్రకాష్ మంజీ యొక్క పెద్ద అక్క సతీ వారి యొక్క భర్త విదేశాల నుండి వచ్చిన తర్వాత భార్యతో పాటు పవిత్రత పైన గొడవలు మొదలైనాయి. దాంతో సిటీలో చాలా అలజడి మొదలైంది. అందరికీ తెలిసిపోయింది ఎవరైతే ఓం మండలిలోకి వెళ్తారో వారి యొక్క భర్తకి విష వికారాలు లభించవు అని. యాంటీ ఓం మండలి వారు సిటీలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎలా అంటే మామయ్య హసారాం, ముఖి మంగారం వీరందరినీ కూడా తమ వైపు తిప్పుకోవటం ఆరంభించారు. హసారాం మామయ్య వారి యొక్క మాటల్లోకి వచ్చి దీని కారణంగా దీదీ, షీల్ అక్కయ్య, క్వీన్ మదర్ మరియు దాది బృజశాంత పరివారము వీరందరి పైన బాధలు కలగటం మొదలైంది. దీదీ కూడా ఎప్పుడైనా కానీ నాతో పాటు దాక్కొని ఓం నివాస్కి వెళ్లి బాబాను కలవటం జరుగుతూ ఉండేది. హసారాంకి విరోధిగా వెళ్లటంతో యాంటీ ఓం మండలి వారికి బలం లభించినది. మరి వారు ఓం నివాస్ పైన బయట పిక్టింగ్ చేశారు. ఈ దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగించినది. ఒకవైపు హసారాం మరియు ముఖ్యమైనటువంటి చౌదరీలు ఉన్నట్లయితే ఇంకొక వైపు వారి యొక్క మాతలు, కన్యలు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు దీదీ మరి షీలు అక్కయ్య మరి నేను కూడా ఉన్నాను అంటే చంద్రహాస్ దాదా. ఆఖరికి తన పిల్లలు ఆకలితో దాహంతో నిలబడి ఉన్నారు. ఎంతో హంగామా చేస్తూ వచ్చారు. 1-2 రోజులు ఈ ధర్మయుద్ధం నడిచినది. చివరికి కలెక్టర్ వచ్చి దాన్ని సర్ది చేశారు. దీదీ పిక్టింగ్లో చూసి హసారం ఎంత క్రోధితులయ్యారు అంటే దీదీ ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పారు. దీదీ ఓం నివాస్ రావటంతో క్వీన్ మదర్ మరి షీలు అక్కయ్య కూడా ఇల్లు వదిలేసి ఓం నివాస్కి వచ్చేశారు. ఓం నివాస్కి ఎదురుగా బాబా ఒక ఇంటిని రెంట్కి తీసుకున్నారు. ఇందులో వీరు ముగ్గురు ఉన్నారు. చంద్రహాస్ దాదా కూడా దీదీతో పాటు ఈ మిషన్ కుట్టడం నేర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనోహర్ దాది మన్మోహిని దీదీ గురించి తన అనుభవాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నారు. దీదీ యొక్క తండ్రి ఒక యాక్సిడెంట్లో శరీరాన్ని వదిలారు. అప్పుడు దీదీ యొక్క వయసు 17 సంవత్సరాలు. క్వీన్ మదర్ అన్నారు, అలా నాన్నగారికి ఉన్నటువంటి తెలివితేటలే దీదీ కూడా వచ్చినది అని. అందుకనే దీదీ చాలా తీక్షణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు. ఎప్పుడైతే ఈ ఓం మండలిలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలలో ముందుండటం అంటే లీడర్ యొక్క పాత్ర వహించేటువంటి వారు. బాబా ఏదైతే కమిటీ పెట్టారో ఆ కమిటీలో సమర్పితమైనటువంటి వారిలో దీది యొక్క పేరు కూడా ఉన్నది. బాబాకి సమర్పితమైన తర్వాత కన్యలు మాతలు రావటం మొదలైనది. మా కన్యలందరికీ కూడా వివాహం కోసం బంధనాలు ఉండేవి. అప్పుడు మేము అనుకునేటువంటి వారిమి, మాకు ఇక్కడ ఎక్కడైనా శరణం లభిస్తే బాగుండు, మేము ఇక్కడే రావటం వెళ్ళటం జరుగుతూ ఉంటది అని దీది బాబాతో అన్నారు. నాకు కుట్టు కుట్టడం వచ్చు అని ఓం మండలి యొక్క స్థానంలో 8-10 కుట్టు మిషన్లు తీసుకొచ్చారు. మేము ఇద్దరు ముగ్గురం సాతీలము రోజు ఇక్కడికి వచ్చి కుట్టు నేర్చుకునేటువంటి వారిమి. ఇలా బంధనాల్లో ఉన్నటువంటి కన్యలు ఎవరినైతే మా తల్లి తండ్రులు విసిగిస్తూ ఉన్నారో వారు బాబావారికి అవ్వటాన్ని కోసం కుట్టు నేర్చుకునే సాకుతో ఇక్కడికి పిలవటం జరిగినది. బాబా యొక్క స్వీకృతితో దీది ఈ కుట్టు స్కూల్ మొదలుపెట్టారు. నేను కూడా ఆ కుట్టు నేర్చుకునే సాకుతో వెళ్లేదాన్ని. కుట్టు స్కూల్లో కుట్టుటం నేర్చుకోవటంతో పాటు యోగం కూడా జోడించేవారిని, రాస్ కూడా చేసేవారిని, శాంతి సమాధిలో కూడా కూర్చునేవారిని. మమ్మ బాబా కూడా వచ్చేవారు. ఈ రకంగా కుట్టు క్లాస్ మధ్యలో ఈ రాసు విలాసాలు నడుస్తూ ఉండేవి. ఓం మండలి తర్వాత ఓం నివాస్ తెరవటం మొదలైంది. అందులో చదువుకునేటువంటి పిల్లలు కూడా ఉండేటువంటి వారు. కొంతకాలం తర్వాత మేము కరాచీకి వెళ్ళిపోయాం. అక్కడ దీదీగా ఈ కంట్రోలర్ మరియు నేను వైస్ కంట్రోలర్ గా ఉన్నా. దీదీ చాలా యాక్యురేట్ మరియు యాక్టివ్ గా ఉండేవారు. చాలా జ్ఞాపక శక్తి బాగా ఉండేది. కార్య వ్యవహారాలు సంభాలించటంలో చాలా తెలివైన వారు. యజ్ఞమేక మొత్తం కార్య వ్యవహారం అంతా ఆమె చేతుల్లోనే ఉండేది. బట్టలు ఇవ్వటం, ఫ్యాన్సీ సామాన్లు ఇవ్వటం, ఇలా అన్ని సేవలు చేస్తూ ఉండేవారు. 8-10 అక్కయ్యలు దీదీకి సహయోగిగా ఉండేవారు. వారందరూ కూడా దీదీ ఎలా చెప్తే అలా సలహానుసారంగా నడిచేవారు. బాబా కూడా మమ్మతో అనేవారు, వచ్చి ఏ పనైనా ఉన్నట్లయితే దీదీ యొక్క సలహా తీసుకొని నడవండి. మమ్మ కుమారి, ఈమెతే అనుభవి ఉన్నది, మాత ఉన్నది కాబట్టి బాబా అనేవారు, దీదీ నుండి ప్రతి ఒక్క కార్యంలో సలహా తీసుకుని ముందుకు వెళ్తూ ఉండండి అని. బాబా చెప్పిన అనుసారంగానే మమ్మ కూడా అడిగేవారు, దీదీ ఈ విషయంలో మేమేం సలహా తీసుకోవాలి, మేమేం చెయ్యాలి అని. అప్పుడు దీదీ నుండి సలహా లభించేది, ఇలా చేస్తే బాగుంటుంది, అప్పుడు ఇలా కార్యం అయిపోయేది అని. ఈ రకంగా కరాచీలో మేము చాలా సంవత్సరాలు ఉన్నాం. మళ్ళీ ఆ తర్వాత మౌంట్ ఆబుకి రావటం జరిగినది. మౌంట్ ఆబు మేము రావటంలో కూడా దీదీ యొక్క విశేషమైన పాత్ర ఉన్నది. భారతదేశం నుండి చాలా మంది మిత్ర సంబంధికుల నుండి ఆహ్వానం వస్తూ ఉన్నది, పాకిస్తాన్ లో మీ సేవలు నడవవు కాబట్టి భారతదేశానికి వచ్చేయండి అని. దీదీ యొక్క పరివారం వారు దీదీకి విశేషంగా ఆహ్వానం ఇచ్చారు, మీరు భారతదేశంలోకి వెళ్లిపోండి అని. దీదీ అనేటువంటి వారు, ఇది మాది చాలా ఐకమత్యంతో ఉన్నటువంటి పెద్ద పరివారము, మేమందరం కలిసే వస్తాము అని. దీదీ క్లియర్ గా రాసేటువంటి వారు, మీరు పిలవాలనుకున్నట్లయితే మొత్తం ఈశ్వర్య విశ్వవిద్యాలయం అంతా వస్తుంది అని. దీదీ యొక్క మామయ్య లోక్మాన్ బాంబేలో జస్లోక్ హాస్పిటల్లో ఉన్నారు. వారు కూడా రాశారు, రాసి పంపారు. ఏ విధంగా రాజా జనకుడికి జ్ఞానం లభించిందో అదే విధంగా మీరు నాకు కూడా ఇవ్వండి అని. ఇలాగ లౌకికం నుండి కూడా వారి యొక్క బాబాయ్ కమల, వారి యొక్క పిన్ని, వీళ్ళందరూ కూడా ఆహ్వానం పంపించేటువంటి వారు. బాబా అనేవారు, దీదీ మీరు వెళ్ళండి అని, భారతదేశంలోకి వెళ్లి ఇల్లు చూడండి, అప్పుడు మనం అందరం కూడా అక్కడికి రావచ్చు అని. దీదీ రావటంతోనే భారతదేశంలో పెద్ద పెద్ద స్థానాలలో పూనా అహ్మదాబాద్ లో కూడా ఇల్లులు చూశారు. అహ్మదాబాద్ లో వారి యొక్క లౌకిక ఇంటిలో గురు గంగేశ్వరనాథ్ యొక్క సలహా అనుసారంగా ఆబు పర్వతం చాలా మంచిది తపస్సు చేయటానికి అని అన్నారు. దీదీ తన లౌకిక సంబంధికులతో పాటు ఆబు పర్వతానికి వచ్చారు. ఇక్కడ చాలా పెద్ద 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 బిల్డింగ్స్ చూశారు. ఇంత పెద్ద విశ్వవిద్యాలయం కోసం ఏది బాగుంటుందా అని వెతుకుతూ ఉన్నారు. దీది తిరిగి వెళ్ళెత్తూ ఉంటే మార్గంలో ఒక అన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. వారు అన్నారు, మీకు ఒక మంచి బంగ్లా ఖాళీగా ఉన్నది, అది చూపించటానికి తీసుకుని వెళ్తాను అని. ఆ బంగ్లా చాలా పెద్దది ఉన్నది, రాజుల కోసం ఉన్నది, మొత్తం యజ్ఞం అక్కడే అంటే బ్రుజ్ కోటిలో వచ్చి ఉన్నారు. మొట్టమొదట్లో ఎప్పుడైతే మేము ఓం మండలిలోకి వచ్చామో, మరి జ్ఞానాన్ని నేర్చుకోవటం మొదలు పెట్టామో, అప్పుడు మా పరివారం వారు కూడా మమ్మల్ని అడిగేటువంటి వారు, ఇంతమంది మాతలు కన్యలు ఎక్కడ ఉంటారు, మీరు మాకు ఎప్పుడు జ్ఞానాన్ని వినిపిస్తారు అని. అయితే బాబా అన్నారు, బచ్చి వారు అంటూ ఉన్నారు కదా, వారికి చెప్పండి మేము 14 సంవత్సరాల కోర్సు ఉన్నది, మనుషుల నుండి దేవతలుగా అయ్యేటువంటిది, అది పూర్తి చేసుకుని వస్తాము అని. మాకు బాబా యొక్క విషయం పైన నిశ్చయం ఉండేది, మేము అలాగే చెప్పేటువంటి వారమే. వాస్తవానికి మేము 14 సంవత్సరాలు పూర్తి చేసుకోం, మౌంట్ ఆబుకి వచ్చాం, బెగ్గరీ పార్ట్ మొదలైంది. ఈ 14 సంవత్సరాలు బాబా నుండి పాలన తీసుకున్నాం కాబట్టి మనసులో ఈ పాలనకి రిటర్న్ ఎప్పుడు ఇవ్వాలి అనేదే ఉండేది. మొదటైతే మేము అనుకునేవారిని యజ్ఞంలోనే జీవించాలి, యజ్ఞంలోనే మరణించాలి, యజ్ఞాన్ని వదిలి వెళ్లేదే లేదు అని. కాని బాబా కరాచీలో అనేటువంటి వారు, చెప్పేటువంటి వారు, రాసి పంపించండి, సాధువులు కూడా మీరు జ్ఞానాన్ని ఎలా వినిపించాలి, రాజులకు జ్ఞానాన్ని ఎలా వినిపించాలి, కాలేజీలు ఎలా వినిపించాలి, వీటి గురించి ఆలోచించండి అని. అప్పుడు మాకు అనిపించేది బాబా మా బుద్ధిని నడిపించటానికి ఇలా ప్లాన్స్ ఇస్తున్నారు అని. లేకపోతే మేము సన్యాసుల్ని కలవటం ఏంటి, మేము సేవ అయితే మంచి మంచి ప్లాన్స్ తయారు చేసి బాబా దగ్గరికి వెళ్ళి ఇచ్చేవారిని, మంచి మంచి పాయింట్స్ వచ్చేటువంటివి. దీది బాబాతో చాలా తేలికగా మాట్లాడేవారు, అంటే చాలా దగ్గరగా ఎటువంటి భయం సంకోచం లేకుండా మాట్లాడేవారు. ఏ విధంగా బాబా దీది ఒక స్నేహితులుగా ఉండేటువంటి వారు, అది చూసి మాకు కూడా అదే సంస్కారం వచ్చినది. మా యొక్క కనెక్షన్ దీదీతో ఉండేది, దీదీకి బాబాతో ఉండేది, కాబట్టి మేము బాబాకి చాలా దగ్గరగా వచ్చేవారమే. బెగ్గరి పాట యొక్క రోజులలో కూడా బాబా మమ్మల్ని అనేవారు, బచ్చి దుఃఖీ ఆత్మలు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు సంకల్పం రావటం లేదా, ఎవరైతే పతీతమైన వారు దుఃఖీ సోదర సోదరులు ఉన్నారో వారికి వెళ్ళి పావనంగా తయారు చేయాలి అని. మేము దీదీకి ఒకరోజు అన్నాం, దీదీ బాబా రోజు ఇలా అంటూ ఉన్నారు కదా, దీదీతో పాటు కూర్చొని ఆలోచించాం, బాబా ఈ ప్రేరణ యొక్క రహస్యం ఏమిటి, ప్రపంచం అయితే మేము చూడనే చూడలేదు, మనుషుల గురించి మాకు తెలియదు, జమానా మారిపోయింది, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బాబా యొక్క కోరికను పూర్తి చేయాలి అని. రతన్ మోని దాజీ కూడా మాతో పాటే ఉన్నారు. మేము ఒక ప్లాన్ తయారు చేశాం, మా యొక్క సంబంధికులు ఢిల్లీలో కూడా ఉన్నారు, వారి యొక్క ఆహ్వానంతో మేము మొదట ఢిల్లీకి వెళ్ళాం. అక్కడ మేము ఏదైతే కరాచీలో నేర్చుకున్నామో అదంతా ఉపయోగిస్తూ వచ్చాము. అన్నిటికంటే మొదట నేను అన్నాను, దీదీ ఢిల్లీలో మా సంబంధికులు ఉన్నారు అని. అయితే దీదీ అన్నారు, మీరు వారికి లెటర్ రాయండి, వారు ఆహ్వానించినట్లయితే మనం బాబా దగ్గర ఆ పత్రాన్ని చూపిద్దాం, అప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళవచ్చు అని. ఈ విధంగా మేము ఢిల్లీకి వెళ్ళాం, ట్రైన్లో కూడా సేవ చేశాము. కొంతకాలం ఢిల్లీలో దీదీతో పాటు ఉండి దీదీ వేరే చోటకు వెళ్ళారు, ఇలహాబాద్ వైపు వెళ్ళారు, మరి సేవ కూడా చాలా విస్తరించటం జరిగినది. దీదీ గురించి రాజయోగిని ప్రకాశమణి దాదీజీ తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఒకరోజు దీదీ తన రూమ్లో పడిపోయారు, కొంత దెబ్బ కూడా తగిలినది, కొంచెం బీపీ కూడా హై బీపీ కొంచెం ఉన్నది. దీదీకి ఎక్స్రే చేశారు, లెఫ్ట్ బ్రెయిన్ వైపు చిన్న కణిక ఉన్నది అని. డాక్టర్ల యొక్క సలహా అనుసారంగా అందరూ కూడా ఇదే ఆలోచించారు, దీదీకి ఆపరేషన్ చెయ్యాలి అని. ఈ విషయాన్ని ఎప్పుడైతే మేము దీదీ ముందు ఉంచామో, దీదీ యొక్క వయసు కొంచెం ఎక్కువే, ఇంకోటి దీదీకి బీపీ షుగరు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నా, చివరికి డాక్టర్ల యొక్క సలహా అనుసారంగా ఆపరేషన్ ఫైనల్ అయిపోయింది. బొంబాయిలో డాక్టర్స్ అన్నారు, మీరు సాయంత్రం సమయంలో దీదీని కొంచెం అటు ఇటు తిప్పటానికి తీసుకుని వెళ్ళండి అని. దీదీ హాస్పిటల్లోకి వచ్చారు. సాయంత్రం సమయంలో నరీమన్ అనే పాయింట్ పైన పాయింట్ దగ్గరికి తిప్పి తీసుకుని రావాలి అని నిర్ణయించాం. దాది జానకీజీ కొలాబాలో ఉండేవారు, దీదీ హాస్పిటల్లో ఉన్నారు. గాంధే నుండి దీదీని కారులో తీసుకుని వెళ్ళటానికి వెళ్ళేవారు. ఇటు నుండి దీదీ వచ్చేవారు, అటు నుండి జానకీ దాది వచ్చేవారు. నరీమన్ అనే పాయింట్ దగ్గర దాదీలందరూ కలిసేవారు. మరి దీదీ కూడా కొంచెం సమయం వారితో రూరిహాన్ చేసేవారు, అందరితో నవ్వుతూ సమయాన్ని గడిపేవారు. డాక్టర్ల యొక్క సలహానుసారంగా పర్మిషన్తో దీదీని బయటికి అటు ఇటు తిప్పటానికి తీసుకువెళ్ళేవారిని, ఎందుకంటే కొంచెం దీదీ ఆలోచించకుండా ఉంటారు అని. ఈ మధ్యలో ఒక విషయము, డాక్టర్స్ అనేవారు దీదీకి చిన్న ట్యూమర్ ఉన్నది అని. అక్కేలికి వినిపించారు కానీ దీదీకి అయితే చెప్పలేదు. దీదీకి ఏమన్నారంటే ఆపరేషన్ ఉన్నది అని అన్నారే, కానీ దేనికోసం ఆపరేషన్ అని ఆ పేరు మాత్రం చెప్పలేదు. అయితే ఒకరోజు దీదీ డాక్టర్ భగవతి అన్నయ్యతో అన్నారు, డాక్టర్ మీరు మా అన్నయ్య కదా, మీరు నిజం చెప్పండి, అసలు ఆపరేషన్ దేనికోసం? మా అక్కయ్యలు నా దగ్గర దాస్తున్నారు, నాకు వినిపించటం లేదు, నేను భయపడతానేమో అనుకుని నాకు చెప్పటం లేదు. మీరు నా అన్నయ్య ఉన్నారు కదా, మీరైతే నిజం చెప్పండి, ఆపరేషన్ దేనికోసం ఉన్నది అని. డాక్టర్లు అన్నారు, నిజానికి ఇది చాలా చిన్న ఆపరేషనే ఉన్నది, మ్యాగ్టోథెరపీ చేయాల్సి వస్తుంది అని అన్నారు. దీది అన్నారు, సరే చెయ్యండి అని అన్నారు. జానకీ దాది, బృజేంద్ర దాది అందరూ కూడా దీదీని కలవటానికి వచ్చేవారు. ఉదయం 10:30కి పాట పెట్టేటప్పుడు అందరూ యోగంలో ఉండేవారు. పూర్తిగా దినచర్య కరెక్ట్ గా నడుస్తూ ఉండేది. నర్సులు కూడా వచ్చి చూసేవారు. వీళ్ళందరూ కూడా మ్యాట్ వేసుకుని కూర్చొని ఉండేవారు. వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ ఎవరు ఉన్నారు అని. దీదీ అనేవారు, ఇది హాస్పిటల్ కాదు, సత్సంగం ఉన్నది అని. ఇలా దీదీ అప్పుడప్పుడు నవ్వుతూ రూరిహాన్ చేస్తూ అప్పుడప్పుడు పడుకుంటూ ఉండేవారు. ఒకరోజు మేము అడిగాం, దీదీ లూడో తీసుకురమ్మంటారా, ఆడుకుంటారా అని. అప్పుడు దీదీ 3 నిమిషాల యొక్క దృశ్యం ఎలా ఉన్నది అంటే, దీదీ చాలా సంతోషంతో ఆనందంతో ఉన్నారు. బాబా అన్నారు, 2 నక్షత్రాల కలయిక జరుగుతూ ఉన్నది, ఆ 2 నక్షత్రాల యొక్క కలయిక యొక్క క్షణం ఆ సమయమే. బాబా డ్రామాలో ఇలాంటి విచిత్రమైన సంబంధం తయారు చేసి ఉంచారు. అందరూ అనేవారు, దాదీ దీదీ శరీరాలు ఇద్దరివి వేరైనా ఆత్మ మాత్రం ఒకటే అని. ప్రాక్టికల్ గా కూడా అలాగే ఉండేవారు. నేచురల్ గా కలిసేటువంటి క్షమం, నేచురల్ గా కలిసేటువంటి క్షణంలో కూడా ఇలాగే ఉండేది. గుల్జార్ దాది, నిర్వేర్ భాయ్, జగదీష్ భాయ్ అందరూ కూడా దీదీని కలవటానికి వచ్చారు. దీదీ అందరినీ తన ఒడిలో తీసుకున్నారు. దీదీ అనేవారు, మీరు అందరూ చిన్న చిన్న పిల్లలు, రండి ఒడిలో కూర్చోండి అని అనేవారు. ఇలా అందరితో కలిసి దీదీ సమయాన్ని గడిపేవారు. చాలా సంతోషంగా ఉండేవారు. సాయంత్రం సమయంలో సరదాగా బయటికి వెళ్ళేవారు. బాబా కూడా దీదీని ప్రైవేట్ గా కలవాలని అనుకుంటూ హాస్పిటల్కి వచ్చారు. గుల్జార్ దాది బాబాతో అన్నారు, బాబా మిమ్మల్ని బాబా 2 నిమిషాలకు ప్రైవేట్ గా కలవటానికి వస్తున్నారు అని. అయితే దీదీ బాబాకి అల్లారు ముద్దు పిల్ల ఉన్నది. బాబా పూర్తిగా కొన్ని క్షణాల కోసం ప్రైవేట్ రూమ్ లో స్పెషల్ గా కలవటానికి వచ్చారు. దీదీతో కలిశారు, సరదాగా సమయాన్ని గడిపారు. దీదీతో అన్నారు, మీరైతే నా స్పెషల్ భేటీ ఉన్నారు అని. చూడండి మీకోసం స్పెషల్ గా బాబా వచ్చారు, ఎందుకంటే బాబా అయితే ఎప్పుడు ఎక్కడికి రారు కదా, ఈ విషయం ఎవరికి కూడా తెలియదు, నేను ఇక్కడికి వచ్చాను అని. దీదీతో అన్నారు, మీరు దేని గురించి చింతించవద్దు, బాబా మీ తోడు ఉన్నారు. బాబా ఏదైతే అన్నారు, మీరు 1 ఉన్నారు. అయితే 1 విన్నై చూపించాలి కదా, పేపర్లో పాస్ అయి ఉండాలి కదా. మీరైతే బాబా ఒడిలోనే కూర్చొని ఉన్నారు, ఇలా అంటూ బాబా నవ్విస్తూ సమయాన్ని గడిపారు. మరలా ఆపరేషన్ కూడా జరిగినది. ఆపరేషన్ అయిన తర్వాత మేమెవరిమీ కలవటానికి కుదరలేదు, కలవనివ్వలేదు. మరుసటి రోజు మేము వెళ్ళాం, అప్పుడు అన్నారు, అప్పుడు మేము దీది అని అన్నాం. దీది చిన్నగా కళ్ళు తెరిచారు, చూసి నవ్వారే గాని మాట్లాడలేదు. మూడో రోజు కూడా కలవటానికి వచ్చాం, నేనన్నాను ఓం శాంతి అని. దీది అప్పుడు నెమ్మదిగా ఓం శాంతి అన్నారు. ఆ సమయంలో దీది పూర్తిగా కాన్షియస్ లో ఉన్నారు. మరి మూడవ రోజు కొంచెం జ్యూస్ తాగటం జరిగినది. ఆపరేషన్ పూర్తయిపోయింది. తర్వాత నిర్వైర్ భాయ్ కూడా దీదీ పట్ల తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తున్నారు. కొంతకాలం ఎప్పుడైతే ఈ కార్య వ్యవహారాలు ఎదురవుతూ ఉన్నాయో రకరకాల విషయాలు, దీదీతో ఒక్కొక్క విషయాన్ని చెబుతూ ఉన్నాం. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్లేది ఉన్నది, ఈ విషయాల్లో నేనేం చేస్తాను అని అనేవారు. బాబా అయితే అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. వారి నోటి నుండి ప్రతిరోజు ఈ విషయమే వినేవారమే. గుర్తుండేది, గుర్తుకొస్తూ ఉన్నాయి. విదేశాల నుండి సోదర సోదరులు ఎప్పుడైతే కలవటానికి వచ్చారో, దీది చాలా రమణీయంగా వారందరితోనూ మాట్లాడేవారు. ఇంగ్లీష్లో నేను బుద్ధు ఉన్నాను, హిందీలో మీరు బుద్ధు ఉన్నారు, కాబట్టి నో ఇంగ్లీష్, ఇలా అని వారిని భాషకి అతీతంగా ఆ బాధని సమాప్తం చేసేవారు. స్నేహంతోనే దృష్టి ఇచ్చేవారు. వారికి ఎలా అంటే బాబా యొక్క సాక్షాత్కారం చేయించేవారు. తోడుగా కొద్ది సమయం 2-3 శబ్దాలు హిందీలో మాట్లాడేవారు, దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పేవారు. ఈ విధంగా అందరికీ కూడా ప్రేరణాదాయకంగా జీవితాన్ని పరివర్తన చేసుకునేటువంటి మహావాక్యాలు తెలియచేసేవారు. అలాగే మధుబన్ తులసీబాయ్ దీదీతో ఉన్నటువంటి తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తున్నారు. నేను అజ్మీర్ నుండి ఉన్నాను, అజ్మీర్ యొక్క కనెక్షన్ దీదీతో ఉండేది. ఆ రోజులలో అజ్మీర్లో 30-40 నిమిషాల వరకు ట్రైన్ ఆగేది. మాకు ఎంత సౌభాగ్యం లభించినది అంటే, దీదీ దాదీలు ఇద్దరినీ కూడా స్టేషన్ దగ్గర సేవ చేసే సౌభాగ్యం లభించినది. దీదీతో నా మొదటి కలయిక స్టేషన్లోనే జరిగింది. దీదీ తన వారిగా తయారు చేసుకోవటంలో చాలా తెలివైన వారు. తోడుగా మర్యాద లేక పాలన చేయటంలో కూడా అంతనే తెలివి ఉండేది. జైపూర్లో ఫిబ్రవరి 1979లో ఒక మేళా జరిగినది. ఆ సేవలో మధుబ నివాసీలు కూడా వచ్చారు. ఆ మేళాలో బోలీదాది కూడా వచ్చారు బండారి యొక్క సేవ చేయటానికి. నేను కూడా అక్కడికి సేవకి వెళ్ళాను. వారికి నేను బాగా నచ్చాను, ఈ అన్నయ్య చాలా బాగున్నారని అన్నారు. తర్వాత మధుబన్లో నేను దీదీ పిలవటం జరిగినది. మధుబనికి నన్ను దీదీ పిలవటం జరిగినది. నేను స్టోర్ కీపర్గా ఉన్నాను. దీది మురళి వినిపించిన తర్వాత కిచెన్ వైపు చక్కెర కొట్టుతూ వచ్చేవారు. ఆ సమయంలో నేను స్టోర్లో అన్ని నీట్గా ఉంచేదాన్ని. దీని కారణంగా విశేషమైన అటెన్షన్ నా పైన ఉండేది. దీది స్వయం పట్ల, యజ్ఞం పట్ల రాజాగా ఉండేవారు. వారు ఏది కావాలంటే అది కరెక్ట్గా అర్థం చేయించుకునేటువంటి వారు. దీదీలో పరిశీలన శక్తి చాలా ఉండేది. దీదీ సమయం యొక్క పంచువాలిటీ పైన చాలా అటెన్షన్ ఇచ్చేవారు. ఒకసారి అమృత వేళ యోగం పూర్తయిన తర్వాత నేను ఒక పెద్ద పాట పెట్టాను. అమృత వేళ 4 గంటల 50 నిమిషాల వరకు మెడిటేషన్ పూర్తయింది. నేను అనుకున్నాను మంచిదైందిలే, ఈ సాకుతోనైనా కొంచెం 5 నిమిషాలు ఎక్కువ యోగం చేశారు అని. కానీ 11 గంటల తర్వాత దీదీ నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, ఈరోజు నీ కారణంగా నా దినచర్య అంతా పాడైపోయింది అని అన్నారు. ఎందుకంటే మీరు చాలా పెద్ద పాట పెట్టారు. నేను యోగం నుండి లేచి వచ్చేసరికి టీ చల్లారిపోయింది. ఎప్పటి వరకు అయితే లచ్చుదాది టీ ఇంకా 2 ముగ్గురికి తయారు చేసే వరకు వేడి చేయరు, అప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను. వేడి చేసి తీసుకున్న తర్వాత నేను వెళ్తే బాత్రూంలో నీళ్లు ఎవరైతే పండిత్జీ పెట్టి ఉంచారో అవి చల్లబడిపోయినాయి. చల్లబడిన నీళ్లు ఎప్పటివరకైతే మళ్ళా ఆ పండిత్ జీని వెతికి ఇంకొక బకెట్ నీళ్ళు తెచ్చుకొని నేను క్లాస్కి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ విధంగా నా దినచర్య అంతా పాడైపోయింది. నేను ఎప్పుడు కూడా ఇలా ఆలోచించలేదు దీది యొక్క రికార్డు పాడవుతుంది అని. వైట్ లైట్ వేయటంతోనే మొదట దీది వైట్ లైట్ వేసి వేయటానికి ముందే దీది వచ్చేటువంటి వారు. దీది చేతిలో డైరీ ఉండేది, మరి టైంకి చేరుకునేవారు. ఎప్పుడు కూడా నేను ఇలా ఆలోచించలేదు దీది రారు, వచ్చిన తర్వాత నేను పాట దీది ఇంకా రాలేదు కాబట్టి ఇంకా పాట పెడదాము అప్పుడు వైట్ లైట్ వేద్దామని మీరు ఆలోచించలేదు. నా రికార్డ్ అంతా నేను టైంకి వచ్చే క్లాస్కి చేరుకునేటువంటిది ఆ రికార్డ్ అంతా పాడైపోయింది. దీది ప్రతి కార్యంలో చాలా రెగ్యులర్గాను మరియు పంక్చువాలిటీతోనూ ఉండేవారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే దీది వారికి శిక్షలతోనే అలంకరించేవారు. ఈ శిక్షలతో వారి యొక్క సాంగత్యం చాలా బాగుండేది. శిక్షణ ఇచ్చేవారు మీరు సాంగత్యం పట్ల కూడా అటెన్షన్ ఉండాలి అని. జ్ఞానయోగాలతో సంపన్నమైన సాంగత్యమే చెయ్యాలి. ఒకసారి నేను అడిగాను, దీది మీకు ఎలా తెలుస్తుంది ఈ ఆత్మను ఇక్కడ ఇలాగ సెట్ చెయ్యాలి అని. దీది అనేవారు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నేను 4-5 రోజులు వాళ్ళని వదిలేస్తాను. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో, ఏ డిపార్ట్మెంట్ ఇష్టపడుతున్నారో అది చూస్తాను, ఇంకా అక్కడికే వాళ్ళని నియమితం చేస్తాను అని. ఇలాగా దీది అందరిని సెట్ చేయటంలో కూడా చాలా తెలివైనటువంటి వారిగా ఉండేవారు. ఓం శాంతి. లుధియానా సెంటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజ్ బెహన్ దీది పట్ల తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడైతే మొదటిసారి మధువన్కి వచ్చానో అప్పుడు దీది ఎవరనేది నాకు తెలియదు. నేను ఆఫీస్ వైపు వెళ్తూ ఉన్నాను, దీది ఎదురుగా వస్తూ ఉన్నారు. ఏ విధంగా నా దృష్టి దీదిని చూడటంతో నేను అలా ఆగిపోయాను. దీది కూడా నన్ను చూసి ఆగారు. నేను మౌనంగానే దీదితో కలయిక జరుపుకున్నాను. ఇందులో ఎన్నో జన్మల యొక్క సంబంధం యొక్క రహస్యం తెరుచుకున్నట్లుగా అనిపించినది. నా యొక్క ఆలోచనలన్నీ సమాప్తమైపోయినాయి. దీదిని చూడగానే దీది నా వారున్నారు అనేటువంటి భావన కలిగినది. నేను జైపూర్లో ఉంటున్నాను. ప్రతి 15 రోజులకు ఒకసారి దీది జైపూర్కి వస్తూ ఉండేవారు. అక్కడ మ్యూజియం తయారవుతూ ఉన్నది. దీది చాలా విశాలమైన మనసుతో చాలా యుక్తిగా విషయాలని చర్చించేవారు. వారిలో మేము ఇది నేర్చుకున్నాం, యజ్ఞంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడూ కూడా మన యొక్క తెలివిని అంచకుండా ఎలా ఉపయోగించాలి, ఎలా ఏ విషయానైనా కానీ సూక్ష్మంగా చర్చించాలి, ఇలాంటి విషయాలన్నీ నేను దీది దగ్గర నేర్చుకున్నాను. నేను బంధనాల్లో ఉండేదాన్ని, ఒంటరిగానే నడుస్తున్నాను. దీది చాలా యుక్తితో నన్ను బంధన్ముక్తులుగా చేశారు. బాబా అవ్యక్తం అవ్వటానికి ముందే 19 డిసెంబర్ 1968లో నేను యజ్ఞంలో సమర్పితమయ్యాను. తర్వాత కన్యలేక బట్టి మొదలైంది. దీది నన్ను పిలిచారు ఓపెనింగ్ అవ్యక్త బాప్తాదా చేస్తున్నారు అని. ప్రతి ఒక్క కన్యకి మనసులో ఇదే సంకల్పం ఉండేది. నేను బాబా యొక్క గద్దీకి, అంటే బాబా కూర్చునే చోటుకి దగ్గరగా కూర్చోవాలి అని. నా మనసులో కూడా ఇదే సంకల్పం ఉన్నది. అయితే దీది నన్ను మాత్రం చివరిలో కూర్చోబెట్టారు. నేను సైలెన్స్ గానే అక్కడ కూర్చున్నాను. నేను ఏమి అనకుండా ఉన్నాను. అప్పుడు బాబా వచ్చారు. బాబా మొదటి దృష్టి నాపైనే పడినది. అందరికంటే ముందు నన్నే పిలిచారు. మరి బాబా విక్టరీ యొక్క తిలకం అందరికంటే ముందు నా మస్తకంపైనే పెట్టారు. దీంతో నాకు ఎలా ప్రేరణ కలిగినది అంటే, పెద్దవాళ్ళు ఎక్కడ కూర్చోబడితే అక్కడే మన యొక్క కళ్యాణం ఇమిడి ఉన్నది అని. బట్టిలో నా లౌకిక జన్మదినం వచ్చినది. నేను దీదితో అన్నాను, దీది నాకు 24 పళ్ళు కావాలి అని. దీది అన్నారు, 24 బుట్టలు తీసుకోని అన్నారు. దీది అనేవారు, మీ యొక్క జన్మదినాన్ని ఇక్కడే అందరితో జరుపుకుందాము అని. హిస్టరీ హాల్ పైన దీది అందరికీ పిక్నిక్ చేయించారు. చాలాసార్లు అనేక కార్యక్రమాలలో వెళ్ళటానికి రుచి అనేది ఉండేది కాదు. దీది అనేవారు, మీరు తప్పకుండా అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి అని. నేననేదాన్ని, నాకు మాట్లాడటం రాదు, వెళ్ళి ఏం చెయ్యాలి అని అనేదాన్ని. దీది అనేవారు, కార్యక్రమంలో వెళ్ళి చూడటంతో మనుషులు చాలా నేర్చుకుంటారు అని. దీది యొక్క ఈ మాట నిజంగా సేవా క్షేత్రంలో చాలా నేర్చుకోవటానికి లభించినది. ఒకసారి ఒక బంధనంలో ఉన్న గోపికను నేను అమృత్సర్కి తీసుకొచ్చాను. దీది కూడా అక్కడికి వచ్చారు. దీది చంద్రమణి దాదితో అన్నారు, ఈమెకు పరుపు ఇవ్వండి అని. ఆ రోజులలో చాలా చల్లగా ఉండేది. రాత్రి 10:30 అయినది. దీది విశేషంగా చూడటానికి వచ్చారు, ఈమెకు అన్ని సదుపాయాలు లభించినాయా లేదా అని. ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దీది చాలా అటెన్షన్ అందరిపైన ఉంచేవారు. ముంబై వెళ్ళటానికి నా కార్యక్రమం దీది తయారు చేశారు. నేను అన్నాను, నేను ముంబై వెళ్ళి ఏం చేయాలి, అక్కడ కన్యలు చాలా తెలివైన వారు, నాకైతే అసలు మాట్లాడటమే రాదు అని. దీది అన్నారు, నాకు తెలుసు కదా, నీకు ఏది వచ్చు ఏది రాదు అనేది. నువ్వైతే ఏమి చేయవలసిన అవసరం లేదు, మనసులో ఉమ్మంగం అనేది లేనే లేదు చెయ్యాలి అనేది. ఆ సమయంలో బాబా రూమ్లో బాబా వచ్చారు. బ్రిజ్మోహన్ భాయ్ మాట్లాడుతూ ఉన్నారు. దీది అన్నారు, తర్వాత మీరు బాబాతో మాట్లాడాలి అని. బాబాకి ఎదురుగా నేను వెళ్ళి ఇదే మాట అన్నాను. బాబా అన్నారు, నీకు తెలియదు, త్రికాలదర్శి బాబా 3 కాలాలు తెలిసినటువంటి వారు. మీరు ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు 1-2 నిమిషాలు బాబా జ్ఞాపకం చేయండి. ఈ రకంగా బాబా శక్తిని నింపి నన్ను తయారు చేసి పంపించారు. నేను ఈ యుక్తిని అలవర్చుకొని అన్ని సేవా సమయంలో బాబా జ్ఞాపకంలో ఉండి మాట్లాడేదాన్ని. అప్పుడు ఆ కార్యం సఫలమయ్యేది. ఒకసారి దీది కొన్ని రోజులు నన్ను తన తోడు మధుబనిలో ఉంచుకున్నారు. నేను మధుబనిలో గ్రూప్ అర్థం చేయించే సేవ చేయిస్తున్నాను. ఎలాంటి ఫిర్యాదు వచ్చింది అంటే, ఈమె అసలు ఎక్కువగా మాట్లాడదు, అందరితో కలుపుకోలేదు అని. దీది అన్నారు, ఇప్పుడైతే 1 ఫిర్యాదే మాట్లాడదు అని, మాట్లాడితే చాలా ఫిర్యాదులు వస్తాయి అని. అప్పుడప్పుడు దీదీతో విశ్వ మహారాజు యొక్క అనుభూతి కలిగేది. అప్పుడప్పుడు దీదీని చూడగానే ఒక స్నేహితురాలుగా అనిపించేది. ఈ విధంగా నేను దీదీతో నా యొక్క మనోభావాలు ఇచ్చిపుచ్చుకోవటంలో ఎటువంటి సందేహము పడేదాన్ని కాదు. ఢిల్లీ రాణీబాగ్ సెంటర్ యొక్క ఇన్ఛార్జ్ సరళా బెహన్ దీదీతో పాటు తన అనుభవాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. దీది రజోరీ గార్డెన్ సేవా కేంద్రానికి వచ్చారు. నేను చాలా చిన్న కన్యను, ఇంటి నుండి రావటం వెళ్ళటం జరుగుతుంది. ఎవరో అన్నారు దీది కలుస్తారు అని. నేను దీదీని కలవాలి, దీదీని అడగాలి, మీరు ట్రైనింగ్కి పిలిపించండి, నేను వస్తాను అని. దీది అన్నారు, దీది అడిగారు, నేను ట్రైనింగ్కి పిలుస్తాను, మీరు వస్తారా అని. నేను అన్నాను, హా దీది అన్నాను. దీది ఈ విధంగా ట్రైనింగ్లో పిలిచారు. నేను మళ్ళీ ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ట్రైనింగ్ తర్వాత డైరెక్ట్ సెంటర్కే వెళ్ళాను. ఎప్పుడు కూడా మేము మధుబన్కి వచ్చినా దీది చాలా ప్రేమ చేసేవారు. మధుబన్లో దీదీతో కలిసేటువంటి విశేషమే మధుబన్లో దీదీతో కలవటం విశేషమైన ఆకర్షణగా ఉండేది. దీది యొక్క మాటలు ఎప్పుడైనా కానీ సాకారంగా అవుతాయి. దీదీ పట్ల భావన బాగా ఉండేది. ఎప్పుడైతే దీదీ చెప్పినటువంటి మాటలు సాకారంగా వినాయో, అప్పటి నుండి దీదీ పట్ల చాలా భావన పెరిగినది. ఒకసారి మధుబన్ నుండి తిరిగి వెళ్ళాలి అనే మనసు లేదు. దీదీతో చాలా ప్రేమ చేశారు. అన్నారు, మీరు త్వరగా తిరిగి పార్టీ తీసుకుని రండి అని. నిజంగానే సెంటర్కి వెళ్ళిన వెంటనే శిబిర్ యొక్క పార్టీ తీసుకుని మధుబనికి వచ్చేటువంటి కార్యక్రమం తయారైంది. ఈ రకంగా దీది యొక్క మాటలు రుజువు అవటం చాలా ఫలితాన్ని పొందాను. ఒకసారి నేను దీదీతో అన్నాను, దీది కొత్త కొత్త సెంటర్లు తెరుస్తున్నారు, అందులో ఉండటానికి మనసు ఉండటం లేదు అని దీది అన్నారు. ప్రేమతో సేవ చేసినట్లయితే సెంటర్లన్నీ సంపన్నంగా ఉంటాయి అని. దీది యొక్క ఈ వరదాని మాటలు నిజంగానే సాకారమైన అప్పటి నుండి సెంటర్లో మాటలు రావటం, మరి సెంటర్ సంపన్నంగా ఉండటం జరుగుతున్నది. ఒకసారి మధుబనిలో నా చేతితో ఒక పాత్ర కింద పడిపోయింది. నేను దీదీకి వినిపించాను, నా చేతుల నుండి ఒక పాత్ర పడి ఇరిగిపోయింది అని. దీదీ చాలా ప్రేమతో అన్నారు, మీరు సేవ చేసినట్లయితే చాలా పాత్రలు లభిస్తాయి అని. అప్పుడు తెలియదు సేవ చేయటంతో ఎలా పాత్రలు లభిస్తాయి అని. దీదీతో చాలా దీది నా వారు అనేటువంటి ఫీలింగ్ అప్పుడు నాకు బాగా కలిగినది. మధుబన్ పార్టీని తీసుకుని వచ్చాను. దీది స్వయంగా పిలిచి అందరి యొక్క సమాచారాన్ని అడిగారు. మేమన్నాము, దీది ఫలానా వారు వచ్చారు అని, వారికి కోర్స్ చేయించాను అని. దీది అన్నారు, ఇది రోజు చేసే సేవే, హోల్సేల్గా సేవ చెయ్యండి. మీ మనసులో సత్యత స్వచ్ఛత యొక్క గుణం ఉన్నట్లయితే మీకు మీరే ముందుకు వెళ్తూ ఉంటారు అని. ఒకసారి ఎవరో అక్కయ్య గురించి ఇంకో అక్కయ్య ఫిర్యాదు చేశారు. దీదీతో అన్నారు, దీదీ ఈ అక్కయ్య ఎక్కడంటే అక్కడ అతుకుపోతుంది అని. దీదీ అన్నారు, నువ్వైతే పుష్పం ఉన్నావు, మంచిదానివి, మరి నీ బుద్ధి ఎందుకు అటెళ్తుంది? దీదీ యొక్క నిర్ణయ శక్తి పరిశీలన శక్తి చాలా బాగుంటుంది. ఢిల్లీ పాండా భవన్ లో ఉన్నటువంటి పుష్ప బెహన్ తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే మేము మధుబనికి వచ్చామో దీది అందరి యొక్క మంచి చెడు అడిగేవారు, సేవ ఎలా నడుస్తుంది ఏమిటి అని. నేను దీదీతో అన్నాను, నేనైతే అంత సేవ చేయటం లేదు అని. ఆ సమయంలో కొంతమందే సమర్పితమై ఉన్నారు. దీదీ అన్నారు, నువ్వు చాలా బాగా సేవ చేస్తావు అని. నాకు ఆశ్చర్యం కలిగింది, దీదీ ఎలా అనగలిగారు అని. మరలా దీదీ అర్థం చేయించటం అర్థం చేసి చెప్పారు, నువ్వు చాలా నిశ్చింతంగా ఉంటావు, ఇది అన్నిటికంటే గొప్ప సేవ, మనసులో ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటావు అని. దీదీ ముందే అర్థం చేయించారు, సేవ చేసి పెద్దవాళ్ళని నిశ్చింతంగా ఉంచటం చాలా అవసరం అని. ఒకవేళ సేవ చేసినా పెద్దవాళ్ళకి నిశ్చింత లేకపోతే ఆ సేవతో ఎటువంటి లాభం లేదు అని. ఎప్పుడైతే మేము మధుబనికి వచ్చామో ఆల్రౌండర్ దాది మొత్తం సమాచారాన్ని సింధీ భాషలో రాసి దీదీ పేరున లెటర్ పంపించేవారు. ఒకసారి నేను ఉదయమే మధుబనికి చేరుకున్నాను. చాలా ప్రశాంతంగా స్నానం చేసి టిఫిన్ చేసి 10 గంటలకి దీదీ దగ్గరికి వెళ్ళి లెటర్స్ ఇచ్చాను. దీదీ అన్నారు, ఇప్పుడు వచ్చావా, నీకు తెలుసు కదా మొదట కార్య వ్యవహారాలన్నీ ఉదయం నుండే మొదలవుతాయి మన కార్య వ్యవహారాలన్నీ అని. క్లాస్ తర్వాత మొదట లెటర్ రాయాలి, తర్వాత టిఫిన్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉదయమే వచ్చి వెళ్ళిపోతాడు, నువ్వు రావటమే లేటుగా వచ్చావు. నేనన్నాను, నేను స్నానం చేసి వచ్చాను అని. దీదీ అన్నారు, ముందు లెటర్స్ ఇచ్చిన తర్వాతనే స్నానం చేయాలి. లెటర్స్ ఇవ్వటం అర్జెంట్ అవసరమా లేక స్నానం చేయటం అవసరమా అని. దీదీకి ఆలోచన ఏమిటి అంటే, నేను లెటర్ చదివి ఉదయమే దానికి జవాబు ఇచ్చి పంపించాలి అని. దీంతో ఇలాగ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వటంలో దీదీ యొక్క జ్ఞానంలో నిమగ్నమై ఉండేవారు. అప్పటి నుండి ఇది నియమం తయారు చేసుకున్నాను. మధుబన్ రావటంతోనే మొదట ఎమర్జెన్సీ లెటర్స్ అన్ని ఇచ్చేసి ఆ తర్వాతనే ఇంకే పనైనా చేయాలి అని. బ్రహ్మకుమార్ ఓం ప్రకాష్ పై మధుబన్ అన్నయ్య దీదీ గురించి తన అనుభవాన్ని తెలియచేశారు. దీదీ యొక్క సంపర్కంలో నేను 1953లో వచ్చాను. దీదీ అందరితోనూ తన తోటి అక్కయ్యలతోనూ కూడా తన జీవితాన్ని చాలా సాదాగా గడుపుతూ ఉండేవారు. కానీ ఆలోచనలు మాత్రం చాలా ఉన్నతంగా ఉండేటువంటివి. సాదాగా ఉన్నప్పటికీ కూడా రాయల్టీగా ఉండేవారు. ఒక చెంచా యొక్క జావతోనే అక్కయ్యలందరూ తృప్తిపడేవారు. కానీ ఆమె యొక్క నడవడిక, మాటలు ఎంత రాయలుగా ఉండేవి అంటే బయట వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఆలోచించరు వీళ్ళు లోపల ఎంత తక్కువ సాధనాలతో ఉంటున్నారు అని. ముఖం పైన ఎల్లప్పుడు ఆత్మీయతనే ఉండేది. దాదీకి బాబా పట్ల చాలా నిశ్చయం ఉండేది. ఆ సమయంలో మేము సాకారం నుండి నిరాకారం, నిరాకారం నుండి సాకారాన్ని ఒప్పుకునేవారిని. బాప్దాదానే అన్నీ ఉన్నారు అని. ఇది తప్ప మాకు ఇంకేం తెలియదు. ఇదే భావన ఉండేది. నిశ్చయమే అర్థం. బాబా పగలు అంటే పగలు అని, రాత్రి అంటే రాత్రి అని. దీది ఉపన్యాసం ఎక్కువ ఇచ్చేవారు కాదు. బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద ధారణల్లో బాగా అటెన్షన్ ఉండేవారు. మర్యాదలకు విరుద్ధంగా ఎవరైనా ఏదైనా నడిచినట్లయితే వాళ్ళకి అర్థం చేయించేవారు. పొరపాటు చేస్తే శిక్ష లభిస్తుంది అనేవారు. ఇలాగ శిక్ష ఇవ్వటంలో చాలా దృఢంగా ఉండేవారు. ఆ రోజులలో రెండు పూట్ల క్లాస్ జరుగుతూ ఉండేది. దీది మొదట అందరికంటే ముందే డైరీ పెన్ తీసుకుని వచ్చేవారు. మురళి చాలా అటెన్షన్తో వినేవారు. కేవలం వినటమే కాదు, దానిని పరస్పరంలో అందరూ కలిసి మురళి యొక్క మనన చింతన చెయ్యటము, బాబా యొక్క మహావాక్యాల్ని ప్రాక్టికల్లో తీసుకురావటంలో దీదీ ముందుండేవారు. దీదీలో మాతృభావం చాలా ఉండేది. పరివారంలో అందరి పట్ల సమానమైన వ్యవహారం ఉండేది. నెమ్మదిగా ఢిల్లీలో రకరకాల చోట్ల సెంటర్స్ తెరవటం జరుగుతున్నది. అన్ని చోట్లకి దీదీ వెళ్ళి దారుణ యొక్క క్లాసులు చేయించేవారు. దీదీకి అందరి పట్ల స్నేహము బాగా ఉండేది. అందరి యొక్క స్నేహము బాబాతో జోడించేవారు. ఇది దీదీలో ఉన్నటువంటి గొప్ప విశేషత ఉన్నది. మాతేశ్వరి జగదాంబ యొక్క అవ్యక్తమైన తర్వాత 1965 నుండి మా బాప్దాదాతో పాటు మధుబన్లో ఉండి యజ్ఞం యొక్క ఆంతరిక కార్య వ్యవహారాన్ని పూర్తిగా అన్ని కార్యాలని సంభాలించటంలో నిమిత్తంగా అయ్యారు. 1969లో బ్రహ్మబాబు అవ్యక్తమైన తర్వాత దీదీ దాది ఇద్దరూ కూడా పూర్తి యజ్ఞాన్ని సంభాళించారు. ఇద్దరూ కలిసి తల్లి తండ్రి రూపంలో దేశ విదేశాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ పరివారం అంతటికీ నిస్వార్థమైన పాలన మరి పూర్తి విశ్వంలో సేవలను బాగా విస్తరించారు. గుల్జార్ దాది, మన్మోహిని దీదీ శరీరం వదిలిన తర్వాత బాబా నుండి సందేశం తీసుకొచ్చారు. ఆ యొక్క సందేశం దాది తన మాటల్లోనే తెలియచేస్తున్నారు. ఎప్పుడైతే నేను బాబా దగ్గరికి వెళ్ళానో అప్పుడు దీదీ చాలా ప్రశాంతంగా బాబా ఒడిలో తల పెట్టుకొని పడుకుంటున్నారు. ఎలా అంటే బాబా ఒడియే దీదీకి ఒక పిల్లోలాగా అయినది. ఆ పిల్లో పైన చాలా విశ్రాంతిగా ఉన్నారు. నేను దగ్గరికి వెళ్తున్న కొద్దీ బాబా దీదీకి పిలిచి అంటున్నారు, దీదీ చూడండి మధుబన్ నుండి మీకోసం యాత్యార్ వచ్చినది అని. దీదీ నన్ను చూడటంతోనే పడుకొనే నాతో చెయ్యి కలిపారు. మరి మీరు కూడా రండి బాబాతోడు, బాబా యొక్క ఒడిలో పడుకుందురు అని. నేను కూడా దీదీ పక్కన ఎలా పడుకున్నాను, ఇక్కడ ఏం లోటు ఉన్నది, అన్నీ బాగున్నాయి అని అన్నారు. దీదీ అన్నారు, చూడండి ఈ పిల్లో ఎప్పుడు కూడా ఎవరికీ లభించదు, అంటే బాబా యొక్క ఒడి ఇంత బాగా ఎవరికీ లభించదు. బాబా నన్ను ఒక నెల నుండి ఈ ఒడిలోనే నన్ను నిద్రపుచ్చుతూ ఉన్నారు. మరి నేను చాలా మంచి మంచి అనుభవాలు చేసుకుంటున్నాను. నేను అనుభూతులు పొందినటువంటి అనుభవాలు ఇంకెవరూ చెయ్యలేదేమో అని అన్నారు. నేనన్నాను, మీరైతే దీదీ ఉన్నారు, మేమైతే దీదీ కాదు కదా, మీ అనుభవాలు తప్పకుండా చాలా బాగుంటాయి అని అన్నాను. దీదీ అన్నారు, మీరు అన్నా అనకపోయినా నేనైతే నా అనుభవాన్ని మీ అందరికీ వినిపిస్తాను. అయితే ఇప్పుడు కాదు, కానీ వినిపించాలి అనుకుంటే నా అనుభవం వినిపిస్తాను అని అన్నారు. బాబా అన్నారు, చూడండి నంబర్ వారిగా అయితే అందరూ ఉంటారు కదా, పిల్లలలో కూడా నంబర్ 1 అయితే దీది దాది ఉన్నారు. ఎలా అయితే దీది దాది నంబర్ 1లో ఉన్నారు, అయితే నంబర్ 1 యొక్క అనుభవం కూడా నంబర్ 1గానే ఉంటుంది. దీది నిమిత్తం మాత్రంగా శరీరంలో ఉన్నారు. బాబా అన్నారు, ఎలా అయితే మీరు ట్రాన్స్ లో వచ్చారు, ఈ శరీరం యొక్క శ్వాస అయితే నడుస్తూనే ఉంటుంది, ఏమీ పోదు కదా. అలాగే దీది యొక్క శ్వాస కూడా నడుస్తూ ఉన్నది. శరీరం యొక్క శ్వాస నడవటం వలన డాక్టర్లు కూడా సెలవు ఇస్తున్నారు. అయితే శ్వాస నడుస్తూ ఉన్నది కానీ మీరందరూ ట్రాన్స్ లోకి వెళ్తున్నారు, శరీరం యొక్క శ్వాస నడుస్తూ ఉన్నది. ఇదే నశలో మీరు ఉంటున్నారు. ఏదైతే చూశారో అది ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే. ఈ ఆచారం అయితే దీది పూర్తి సమయం రకరకాల అనుభవాలలో విచిత్రమైన రూపం యొక్క ట్రాన్స్ లో ఉన్నారు. మీరందరూ అలా ట్రాన్స్ లో లేరు. నేను అన్నాను, అది కూడా మేము వింటాం ఆ ట్రాన్స్ ఏమున్నది అని. బాబా అన్నారు, ఏ విధంగా నంబర్ 1 అలాగే నంబర్ 1 అలౌకికమైన అతీతమైన విచిత్రమైన రూపం యొక్క ట్రాన్స్ పాత్ర ఉన్నది. మరి ఎంతమంది పిలుస్తూ ఉన్నారు, కొందరైతే దీది వింటూ ఉన్నారు అని అంటున్నారు. అలా అయితే కాదు కదా, వింటూ ఉండటం అయితే లేదు, లోపల వింటూ ఉన్నారు. కానీ తన నశల తను ఉన్నది లోపల, చాలా నశ. కొందరు ఏవేవో కలవటానికి కల్పించటానికి ప్రయత్నాలు చూస్తూ ఉన్నారు. మీరైతే చూస్తూ ఉన్నారు కదా, కిందకి రావాలనే దీదీకి మనసులో కోరిక లేదు అని. ఈ విధంగా వినిపించటం అయితే తప్పకుండా ఉన్నది. నేనైతే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను, మీరు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు, నన్ను మీరు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దీదీ ఆ రోజు శరీరం వదిలారు. దీంతో ఒక రోజు ముందు డాక్టర్ నుండి సెలవు తీసుకున్నారు. మీరు మందు ఇవ్వండి, మేము ఆశీర్వాదాలు ఇస్తాము అని. కాబట్టి కొంతమంది అక్కయ్యలు అక్కడ కూర్చొని 20-25 నిమిషాలు యోగం చేశారు. డాక్టర్ కూడా అన్నారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని. మందుతో పాటు ఒకవేళ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఉన్నట్లయితే ఇది చాలా సహాయం చేస్తుంది అని. భగవతీ డాక్టర్ కూడా అన్నారు, మీరందరూ కూడా ఏది కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఎవరు ఆపరు, మీరు తప్పకుండా కూర్చుని యోగం చేయండి అని. ఆ రోజు 11:30 గంటల సమయంలో మేము రాత్రి మరియు పగలు ప్రైవేట్ నర్సును కూడా అక్కడే ఉంచాం. పగలంతా నర్సు ఉండేది. ఆమె కూడా దీదీని చాలా స్నేహంతో పిలిచేవారు. దీదీజీ దీదీజీ రండి పిలుస్తూనే ఉండేవారు, రోజు ఇలా అంటూనే ఉండేవారు. దీదీజీ మేము మిమ్మల్ని ఆబుకు తీసుకెళ్తున్నాము అని పదే పదే అనేవారు. మొదటైతే యోగం చేశారు, మళ్ళా అన్నారు దీదీని పిలవండి అని, కదిలించండి అని. ఎందుకంటే ఆ రోజు మీ అందరం చూసాం దీదీ కళ్ళు తెరుస్తూ ఉన్నారు. మొదటైతే మూసే ఉండేది కానీ చివరిలో 1-2 రోజుల ముందు కళ్ళు నెమ్మదిగా తెరుస్తున్నారు, కదిలిస్తూ ఉన్నారు. ఎలా అంటే కళ్ళు తెరిచినా కూడా ఇక్కడ చూడనట్లుగానే ఉన్నారు. ఆ రోజు వచ్చింది, దీదీ చూస్తూనే ఉన్నారు, కనురెప్పలు కూడా కదులుతూనే ఉన్నాయి, మాట్లాడేటప్పుడు నుదురు కూడా కొంచెం కదులుతూనే ఉన్నది. మేము అన్నాం, ఈ రోజైతే దీదీ ప్రాక్టికల్గా ఎలా ఉన్నారంటే కదిలినట్టుగా ఉన్నారు అని. నర్సు కూడా అన్నారు, మీరు మాట్లాడండి అని. మేము అన్నాం, దీదీ ఈరోజు సాయంత్రం ఆబుకు తీసుకువెళ్తాం మిమ్మల్ని అని. ఇప్పుడు లెగవండి, మీరు లెగిస్తేనే మిమ్మల్ని సాయంత్రం ఆబుకు తీసుకువెళ్తాం అని అన్నాం. నర్సు కూడా అన్నారు, దీదీజీ టికెట్ వచ్చేసింది, మీరు లెగవండి లెగవండి ఇప్పుడు లేవండి అని. లేవలేకపోతే చెయ్యి అయితే ఊపండి అని అన్నారు. మేము వింటూనే ఉన్నాము. దీదీజీ అయితే చెయ్యి ఊపటానికి కూడా శక్తి లేదు. చెయ్యి ఎలా అంటే ఎలా ఊపుతూ ఉన్నారంటే ఆ సమయం నాకు అనిపించింది, దీదీ యొక్క దీదీ మాటలు వింటున్నా కానీ విననట్లుగా ఉన్నట్లుగా అనిపించింది, హోష్లో లేరు అన్నట్లుగా అనిపించింది, చాలా బలహీనంగా ఉన్నారు. దీని కారణంగా చెయ్యి కూడా ఊపలేకపోయారు. బాబా అయితే వినిపిస్తూనే ఉన్నారు, బచ్చి మధ్య మధ్యలో తప్పకుండా వింటూ ఉన్నారు, అనుభూతి కూడా చేస్తూ ఉన్నారు. ఇలా మీ అందరితో కలుస్తూనే ఉన్నారు. బ్రహ్మ బాబా యొక్క జ్ఞాపకం ఎలా అంటే బాగా గుర్తుకొస్తూ ఉన్నది కదా. బ్రహ్మ బాబాతో పాటు వతంద సంతోషంగా ఉన్నారు. సంకల్పం చివరి వరకు నడుస్తూనే ఉన్నది. బ్రహ్మ బాబా తోడు ఇంత సమయం దీది వతంలోనే ఉన్నారు. విచిత్రమైన ట్రాన్స్ యొక్క దృశ్యాలు చూస్తూ ఉన్నారు. రూ రిహాన్ చేస్తున్నారు. మరి రకరకాల అనుభవాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ మాటలైతే తప్పకుండా వింటారు. మరి సెమీ కాన్షియస్ లో తన యొక్క నశాల తను ఉన్నారు. దాది బాబా యొక్క అనుభవాలు వింటూ ఈ రకంగా సమయం గడుపుతూ ఉన్నారు. మేమన్నాం, బాబా మీరైతే వతంలో పిలిపించుకున్నారు, మరి ఇక్కడ సాకార సృష్టిలో అయితే పెద్ద పెద్ద దాదీలకు అవసరం ఉన్నది కదా అని. బాబా అన్నారు, అవసరమైతే బాబాకు తెలుసు, మరి మీరందరి కంటే కూడా ఎక్కువ ఉన్నారు, కానీ అవసరం అనే శబ్దం పక్కాగా ఉండాలి. నేనైతే పట్టుకున్నాను, అవసరం ఉన్నది అంటూనే ఉన్నారు. నేను అన్నాను, మరి అవసరం ఉన్నది కదా, కానీ సాకారి సృష్టిలో ఉన్నది. అయితే నేను సాకారి సృష్టిని గురించి తప్పకుండా చెబుతాను. నేను అన్నాను, బాబా ఇలా అయితే కాదు కదా, మీరు చాలా తెలివిగా సమాధానం ఇస్తున్నారు అని. సాకార సృష్టిలో అవసరం ఉన్నది, కానీ ఈ శరీరం యొక్క అవసరం కూడా ఉన్నది. అయితే అన్నాను, శరీరం మార్చటంలో మీరేమంటారు అని. శరీరం కొంత సమయం ధరిస్తారు, మళ్ళీ మారుస్తారు. నేనన్నాను, మీరు అలాగే అంటూ ఉంటారు, చాలా తెలివిగా మీరు మమ్మల్ని మాట్లాడిస్తూ ఉంటారు, మాతో ఇలాగ బోలాగా నడిపిస్తూ ఉన్నారు. మేమేం చెయ్యాలి, ఏం ఫిర్యాదు చేయమంటారు? ఇంకా అంటారు డ్రామా అని. ఫిర్యాదులు చేసేదేమున్నది, అంతా బాగానే ఉన్నది కదా. మీరందరూ కూడా ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు. స్నేహం యొక్క రెస్పాండ్ అయితే చివరి వరకు ఇవ్వాల్సిందే కదా. అయితే బాబా అన్నారు, మీరందరి వైపు నుండి వకీలుగా వచ్చారా ఏంటి అని. నేనన్నాను, వకీలుగా అయితే లేను, కానీ అందరి సంకల్పం ఇదే ఉన్నది, దీది మళ్ళా రావాలి, ఇదే మా సంకల్పం ఉన్నది అని. బాబా అన్నారు, చూడు బచ్చి, డ్రామా. బాబా అంటున్నారు, మీరు అంటున్నారు డ్రామా అనవద్దు అని. బాబా డ్రామా అనటం లేదు, మరేమంటున్నారు? నేనన్నాను, బాబా మీరే తెలియచేయండి, ఇలా జరిగేదే ఉన్నది అయితే మాకు ముందే చెప్తే మేము తయారు చేసుకునే వాళ్ళం కదా. ఎంతవరకు తయారు చేసుకుంటా చెప్పండి. ఏది జరిగినా కానీ సడన్ గానే జరుగుతుంది. ఈ ఆచారం పరివారంలో చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ముందే చెప్పినట్లయితే మొదటైతే విశ్వకిషోర్ దాదా మరి మమ్మ మీరందరూ కూడా మొదటే చెప్పి తీసుకెళ్లానా? చివరి వరకు చూడండి, మమ్మ యొక్క పాత్ర నడుస్తూ ఉన్నది. చివరి వరకు అంటూనే ఉన్నారు, మీరు బాగా యోగం చేస్తే మమ్మ శ్మశానం నుండి మళ్ళా తిరిగి రావచ్చు అని. అయితే బాబా అన్నారు, ఇది కూడా ఒక శుభ భావన, శుభకామన యొక్క శ్రద్ధాంజలి. చివరి వరకు మీరు ఇస్తూనే ఉండాలి. అయితే మీరందరూ ఎందుకంటున్నారు బాబా మొదటే చెప్పాలి అని? మొదటే చెప్పటం డ్రామాలో లేదు, లేదు కదా, లేదు కాబట్టే చెప్పలేదు అని. నేనన్నాను, చెప్పరు అని నేను సైలెంట్ అయిపోయాను. కానీ కొంతసేపు సైగ చేశారు. బాబా అన్నారు, చూడండి ఆరోగ్యంలో కొంత సైగ అయితే మీకు ముందు నుండే 2 రోజుల నుండే తెలియచేశాను అని. మా అందరికీ గుర్తున్నది, మేము ఎప్పుడైతే బాంబేలో 3వసారి కలిసామో మధుబంలో మేము 5 గంటలకే చేరుకున్నాం. ముందు రోజు రమేష్ భాయ్ మేము బాంబే కోసం రవాణా అయ్యాం. దాది నాతో అన్నారు, మీరు బాబా నుండి సెలవు తీసుకుని వెళ్ళండి అని. నేను వెళ్ళాను, కానీ ఆ సమయంలో నాకు ఎలా అనిపించిందంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్న దీది చాలా విశ్రాంతిగా ఉన్నారు, బాబా నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. ఎలా అయితే ఆపరేషన్ థియేటర్లో పైన ఒక సర్చ్ లైట్ ఉన్నది, నలువైపులా లైటే లైట్ ఉన్నది, వాతావరణం కూడా చాలా బిజీగా ఉన్నది. మరి బాబా ఎంత అఫీషియల్గా నిలబడి ఉన్నారు అంటే ఎవరికి కూడా ధైర్యం లేదు తాకటానికి. దీది అన్నారు, అడిగి బాబాకి చెప్పి వెళ్ళండి అని. నేను ధైర్యం చేసి నెమ్మది నెమ్మదిగా బాబా ముందుకు వచ్చాను. బాబా నన్ను చూసి చాలా అఫీషియల్గా కొంచెం ధైర్యం నాకు తక్కువగా ఉన్నది అని అన్నాను. నేను అన్నాను, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగి వెళ్తున్నాను అని. నేను నెమ్మదిగా అన్నాను, బాబా ఇప్పుడు నేను బాంబే వెళ్తున్నాను అని. బాబా అన్నారు, సహయోగం కోసం అడగాల్సిందేమున్నది, నేనైతే వచ్చాను, మీరు బాంబే వెళ్తున్నారు. కొంచెం వాతావరణం, బాబా ఏదైతే అఫీషియల్ రూపం చూశారో అప్పటి నుండి మాకెలా అనిపించిందంటే కొంచెం సేపు ఇలాగే ఉన్నది అని. బాబా అన్నారు, చూడటం లేదు, బాబా ఎంత బిజీగా ఉన్నారు, అక్కడ వెళ్ళటంతోనే డాక్టర్లు కూడా అన్నారు కొంచెం సీరియస్గా ఉన్నది అని. మేమైతే తెలియచేశాం కదా, టెంపరీ మెషన్స్ ద్వారా లెవెల్లోకైతే వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, 2 రోజుల ముందే మీకు సైగ చేశాను. బాబా 3 రోజుల ముందే సైగ చేశారు, డాక్టర్లు అయితే 2 రోజుల ముందే సైగ చేశారు అని. బాబా అన్నారు, బాబా మీకు మొదట ఎప్పుడైతే తెలియచేయలేదు అని అంటున్నారు, బ్రాహ్మణ కులం యొక్క ఆచారం మొదటి నుండి చూడండి పిల్లలు ఎలా నడుస్తూ వచ్చింది. విశ్వకిషోర్ దాదా గురించి చెప్పండి, విశ్వకిషోర్ దాదాకి ఎలా అనిపించిందంటే పూర్తిగా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు ఇంక వెళ్లేదే ఉన్నది హాస్పిటల్ నుండి, కానీ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, సెకండ్ లో వెళ్లిపోయారు. బ్రహ్మా బాబా గురించి అయితే మీకు తెలిసే కదా, అందుకనే బాబా అంటున్నారు బ్రాహ్మణ కులం యొక్క ఆచారం ఏదైతే మొదటి నుండి నడిచింది. బాబా ఇలా ఎలా చెప్పగలుగుతారు. బాబా అంటున్నారు, మంచిదే బచ్చి, బాబా చెప్తారు దీది వెళ్ళిపోతున్నారు అని, అప్పుడు మీరేం చేస్తారు. నేనన్నాను, మనసుతో కొంచెం తయారయ్యే వాళ్ళం కదా, కొంచెం ధైర్యం ఉంచుకునే వాళ్ళం, అందరం కూడా వచ్చేవాళ్ళం, అలా శ్రద్ధాంజలి ఇచ్చేవారిని, మరి ఇప్పుడేం చేయలేం కదా అన్నారు. అచానక్గా ఏదైనా కానీ ఎవరికైనా కానీ జరగవచ్చు. బాబా అన్నారు, బచ్చి డ్రామాలో బ్రాహ్మణ కులం యొక్క ఆచారం ఇలా అయితే లేదు. సాయంత్రం బాబా వస్తారు, మిమ్మల్ని అందరినీ కలుస్తారు అని చెప్పారు. దీదీలో చాలా విశేషతలు ఉన్నాయి. ఏ కార్యమైనా దీదీ మొదట చేసేవారు, ఆ తర్వాత ఇతరులతో చేయించేవారు. ఈ విశేషత ఉన్నది ఏదైతే చెప్పాలో అది ముందు చేసి చూపించేవారు, తమ కర్మలతో నేర్పించేవారు. యోగం యొక్క చార్ట్, యజ్ఞం యొక్క సేవ అన్నీ యాక్యురేట్గా ఉండేవి. స్వచ్ఛతలో కూడా చాలా బాగుండేవారు. వారి యొక్క సాంగత్యంలో ఉండి మేము చాలా విషయాల్ని బాగా నేర్చుకున్నాము. దీదీ 1 స్టూడెంట్ ఉన్నారు. బాబాకి కంప్లీట్ ఫాలో చేసేవారు. టైంకి రావటం, లగన్తో చదువుకోవటం, పాయింట్స్ అని నోట్ చేసుకోవటం, బాబా ఏదైతే చెప్పేవారో అది చేసేవారు. అంతిమ సమయం వరకు కళ్ళజోడు, పెన్ను, డైరీ తీసుకుని క్లాస్కి వచ్చేవారు. మురళి నుండి మంచి మంచి ప్రశ్నలు తీసేవారు. మళ్ళా పరస్పరంలో జ్ఞాన చర్చ కూడా చేసేవారు. రాత్రి ఒక అక్కయ్య రూమ్లో రాత్రికి ఒక అక్కయ్యని రూమ్లో పిలిపించి అనేవారు, ఈరోజు ఏ ప్రశ్న తీశారు దాని గురించి వినిపించండి అని. మళ్ళా పార్టీ ఎవరైతే కలవటానికి వస్తారో వారిని కూడా ప్రశ్నలు అడిగి వారికి కూడా పాలన ఇచ్చేవారు. శ్రీమతంపై నడవటానికి చాలా శక్తినిచ్చేవారు దీదీ అందరికీ కూడా. మొత్తం జీవితం అంతా చూశాం దీదీ అడుగడుగున శ్రీమతంపై నడుస్తూ ఉన్నారు. నిశ్చయమిక ఫౌండేషన్ దీదీకి చాలా బాగా గుహ్యంగా ఉన్నది. సమర్పితం అయ్యారు, అయితే సంపూర్ణ సమర్పితం అవ్వాలి. సమర్పణతో పాటు ఎప్పుడు కూడా లౌకికం, ఇల్లు, ఆస్తి ఇవన్నీ కూడా ఆకర్షించకూడదు అని అనేవారు. సమర్పితమైన తర్వాత ఎప్పుడు కూడా లౌకిక సంబంధికులు గుర్తుకురావద్దు అనేవారు. దీది ఎవరిని కలిసినా వారనేవారు, వీరు మా యొక్క సఖీ ఉన్నారు అని. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా మనసు నుండి దీది మా స్నేహితురాలు అని ఆ యొక్క అనుభూతి కలిగించేవారు. అందరి మనసును గెలుచుకునేవారు. ప్రతి ఒక్కరి నుండి గుణాలు స్వీకరించడంలో దీది చాలా బాగుండేవారు. ఎవరైనా బాగా ఉపన్యాసం ఇస్తే దీది అనేవారు, వీరు చాలా బాగా ఉపన్యాసం ఇచ్చారు అని. ఎవరైనా మంచి పని చేసినా వీళ్ళు ఎంత మంచి పని చేశారు అనేవారు. ఇలా వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచేవారు, వాళ్ళకి సహాయం చేసేటువంటి వారు దీదీలో. మేము ఇది కూడా చూసాం, చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఎవరైనా మంచి పని చేస్తే దీది వారికి ఎలా అంటే లిఫ్ట్ ఇచ్చేవారు. దీది గుణాలను దొంగతనం చేసేటువంటి వారిగా అయ్యేవారు, అంటే గుణాల యొక్క దొంగగా ఉండేవారు. అందరిలోని గుణాలని దోచుకునేటువంటి వారు. గిఫ్ట్ ఇవ్వటం కూడా దీదీలో చాలా వండర్ఫుల్ కళ ఉన్నది. బాబా ఇంటికి పిల్లలు ఎవరు వచ్చినా కానీ వారికి మధురమైన మాటలు మాట్లాడి ప్రేమతో గిఫ్ట్ ఇచ్చేవారు. డైరీ పెన్ ఇచ్చేవారు. డైరీ పెన్ తెరవటంతోనే చదువుకునేవారు. చూడండి ఎంత మంచి స్లోగన్ ఉన్నది. మళ్ళీ అడిగేవారు, ఈ స్లోగన్ నుండి మీకు ఏం ప్రేరణ కలుగుతుంది అని. జ్ఞానాన్నిచ్చి జ్ఞానయుక్తమైన సౌగాత్ కూడా ఇచ్చేటువంటి వారు. ఒకవేళ ఎప్పుడైనా ఏ కారణంగా అయినా చిన్న పెద్ద పొరపాట్లు జరిగినట్లయితే చిన్నవాళ్ళు ఎదురుగా వచ్చి మీరు పొరపాటు చేసినట్లయితే భయపడకండి. ఎలా అయితే దీది ఉన్నారు, నేనన్నాను ఈ విషయం, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కారణంతో చిన్న పెద్ద పొరపాటు జరిగినట్లయితే చిన్నవాళ్ళ దగ్గరికి కూడా దీది అనేటువంటి వారు, నా వలన పొరపాటు జరిగినది అని నేను ఈ భావంతో అన్నాను అని. ఒకవేళ మీరు అలా అనుభూతి చేసుకున్నట్లయితే నా పొరపాటు అయినది అని అనేవారు. అంటే దీది చిన్నవాళ్ళ దగ్గర నుండి కూడా పొరపాటు జరిగితే దాన్ని అంగీకరించటంలో వెనకాడేవారు కాదు. దీది నిజంగానే మస్తాన్ని గోపికగా ఉండేవారు. బాబాతో చాలా స్నేహం ఉండేది. దృష్టిలో ఒక బాబా తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. దీది మనసులో ఒక బాబానే ఇమిడి ఉన్నారు. బాబా ప్రేమలో ఎప్పుడు డాన్స్ చేస్తూ సెమీ ట్రాన్స్ లో వెళ్లి లవలీనంగా ఉండేవారు. దీది నిజానికి పతివ్రత, సతీవ్రత, పితారతగా ఉండేవారు. ఎల్లప్పుడూ నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీతోనే రాస్ చేస్తాను, ఇలా ఏకృతగా అయ్యి ఎల్లప్పుడూ ఒకరి యొక్క గుణాలే పాడుతూ ఆజ్ఞాకారిగా, నమ్మకస్తులుగా, సత్యంగా ఉన్నారు. ఎప్పుడూ ఏ వస్తువు వ్యక్తుల వైపు ఆకర్షించలేదు. దీది ఎప్పుడూ కూడా పెద్ద స్టేజ్ మీదకి వెళ్లి ఉపన్యాసం ఇవ్వలేదు. కానీ ఒక్కొక్కరికి ఎంత బాగా పాలన ఇచ్చేవారు అంటే స్నేహం యొక్క అనుభూతి కలిగేది. అందరి యొక్క ప్రేమను ఒక బాబాతోనే జోడించేవారు. ప్రతి ఒక్కరు ఎంత నిస్వార్థమైన ప్రేమను ఇచ్చారు అంటే వారిక దానిని బుద్ధిలో నుండి మర్చిపోయేవారు కాదు. దీది యొక్క బుద్ధి చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా ఉండేది. ఎవరు ఎదురుగా వచ్చినా, ఎలాంటి ఆత్మ వచ్చినా కానీ వారిని వెంటనే పరిశీలించేవారు. వారికి ఏది అవసరమో అది పూర్తి చేసేటువంటి వారు. దీది మాట్లాడే విధానం కూడా ఎలా ఉండేది అంటే పెద్ద పెద్ద విఐపీలు కూడా దీదిని కలిసిన తర్వాత రెగ్యులర్ స్టూడెంట్స్ గా అయ్యారు. దీది యొక్క దృష్టిలో ఆత్మిక జాదు ఉండేది. దృష్టి ఇవ్వటంతోనే వైకుంఠం ప్రపంచం యొక్క సాక్షాత్కారం అయ్యేది. యోగం యొక్క స్థితి ఎలా ఉండేది అంటే ఆత్మిక స్థితి. ఇలాంటి అభ్యాసం దృష్టితోనే పరివర్తన అయ్యి ప్రతి ఆత్మ తృప్తి పొందేవారు. దీది ఎంత అంతర్ముఖిగా ఉండేవారు అంటే వారి నోటి నుండి ఎప్పుడు వ్యర్థమైన మాటలు రాలేదు. ఎప్పుడు ఎలాంటి పరచింతన, పరదర్శనం చెయ్యలేదు. వారి జీవితంలో గంభీరతతో పాటు రమణీయత యొక్క బ్యాలెన్స్ ఉన్నది. వారందరితోనూ అలౌకిక చిట్ చాట్ చేసి బాగా రిఫ్రెష్ అయ్యేవారు. వారితో చాలా రమణీయంగా ఆటలు కూడా ఆడేవారు. దీది ఎప్పుడు విని విననటువంటి ఒకవైపు విషయాల ఆధారంతో నిర్ణయం తీసుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేసినా ఆ సమయంలో వారు ఎదురుగా వారిని పిలిచి నిర్ణయం చేసేవారు. శిక్షణ ఏదైతే ఇచ్చేవారో అది స్పష్టంగా చెప్పేవారు. దీది ఎప్పుడు ఏ విషయంలోనూ భయపడలేదు. బాబా యొక్క శక్తి పైన ఆమెకు తగినటువంటి విశ్వాసం ఉన్నది. నిశ్చయం స్థిరంగా ఉండేది. అందుకనే ఎల్లప్పుడూ నిర్భయంగా ఉన్నారు. యజ్ఞం ఎదురుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అందులో ఎల్లప్పుడూ నిశ్చింతంగా ఉండేవారు. ఎప్పుడు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలే చెయ్యలేదు. ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తులుగా ఉండేవారు. ఎప్పుడు వారి ముఖములో చింతయక చిహ్నాలే కనిపించవు. దీది లోపల బయట స్వచ్ఛంగా ఉండేవారు. సత్యత అతి ప్రియమైనది. ఒకవేళ తమ ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే సత్యమైన మనసుతో అనుభూతి చేయించేవారు, వారిని క్షమించేవారు, వారు ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రేరణ కూడా ఇచ్చేవారు. చెప్పటము మరి చెయ్యటం ఎల్లప్పుడూ సమానంగా ఉండేది. ఏదైతే ఇతరులకి చెబుతారో అది మొదట చేసి చూపించేవారు. దీది యజ్ఞానికి యజమానిగా ఉండేవారు. కానీ తన జీవితంలో బాలక్ మరియు మాలిక్ యొక్క బ్యాలెన్స్ ఉండేది. ఏదైనా యథార్థమైన విషయం ఉన్నట్లయితే యజమానిగా అయ్యి అందరు ఎదురుగా ఉండేవారు. కానీ ఒకవేళ అందరిది ఒకే మతం ఉండకపోతే బాలకుగా అయ్యి దానిని మర్చిపోయేవారు. ఎప్పుడు కూడా వాదనలో సమయాన్ని పోగొట్టలేదు. దీది బాలకుగా అయ్యి బాబా వేలు పట్టుకుని యజ్ఞం యొక్క ప్రతి డిపార్ట్మెంట్ని చక్కర కొట్టేవారు. బాబా వారితో అనేవారు, ఇప్పుడు మీరు బాబా వేలు పట్టుకున్నారు, భవిష్యత్తులో శ్రీకృష్ణుల యొక్క వేలు పట్టుకుని నడుస్తారు. ఇలా నశ ఉండేది. దీది యొక్క నర నరాలలో యజ్ఞం పట్ల తరగనటువంటి ప్రేమ ఉన్నది. యజ్ఞం యొక్క ఏ రకమైన సందేహమే లేదు. వారి కోసం చాలా అటెన్షన్ ఉండేది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి యజ్ఞం యొక్క తాకట్టు వస్తువుగా భావించేవారు. నిస్వార్థమైన సేవ చేసి ప్రేరణ ఇచ్చేవారు. దీది అనేకులకు తనువు మనసు ధనంతో సఫలం చేయించేవారు. దీది పరిశీలించి యజ్ఞానికి ఏది అవసరమో చూసేవారు. ఎవరైతే సమర్పితమయ్యారో వారికి యజ్ఞం పట్ల భావన నింపేవారు. దీది అలౌకిక తల్లి రూపంలో అందరికీ స్నేహాన్ని కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి యజ్ఞం యొక్క విద్యార్థులందరికీ ఆ తినటం, తాగటం, ధరించటం, ఉండటానికి కావలసిన సదుపాయాలు, ఆరోగ్యం పట్ల అటెన్షన్ అన్నీ బాగా చూసుకునేవారు. కానీ ఎప్పుడు ఏ ఈశ్వరీయ నియమము లేదా మర్యాదలో నిర్లక్ష్యంగా మాత్రం ఉండేవారు కాదు. ఒకవేళ ఎవరైనా మర్యాదను ఉల్లంఘించినట్లయితే వారికి వెంటనే శిక్షణ ఇవ్వటంతో పాటు శిక్ష కూడా వేసేవారు. డైరెక్ట్గా పిలిచి వాళ్ళకి సైగ కూడా ఇచ్చేవారు. దీది స్వయం ఈశ్వర్య మర్యాద లేక కంకణాన్ని కట్టుకొని అందరికీ కూడా దానిపైన అటెన్షన్ ఇచ్చేవారు. బ్రాహ్మణ్ నుండి దేవతలుగా అయ్యేటువంటి ఆత్మలు విశేషమైన సాంగత్య దోషం, అన్న దోషం పైన అటెన్షన్ ఉండాలి అని. అందుకనే దీది మొదట శిక్షణ ఇదే ఇచ్చేవారు. సాంగత్యంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పవిత్రత యొక్క వ్రతాన్ని ఎప్పుడూ ఖండితం చెయ్యవద్దు. బ్రహ్మచర్యతో పాటు బ్రహ్మచారిగా ఉండాలి అని అనేవారు. దీది యొక్క అటెన్షన్ యజ్ఞం పట్ల ఆల్రౌండ్ సేవలో ఉండేవారు. వారు మురళీ క్లాస్ తర్వాత స్వయంగా బండారీలో చక్కర కొడుతూ కొంత సమయం అందరితో కలిసి కూరగాయల్ని కట్ చేయటంలో సహాయం చేసేవారు. యాక్యురసీ వారి యొక్క జీవితంలో నిండి ఉన్నది. బాబా యొక్క అవ్యక్తమైన తర్వాత అందరికి లెటర్స్ కి సమాధానం రాసేవారు, రాయించేవారు. ఎప్పుడు దీది సేవని పెండింగ్ ఉంచేవారు కాదు. ఏ సేవ అయితే ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేసేవారు. అలర్ట్గా అయ్యి చేసేవారు, మరి చేయించేవారు కూడా. స్వయంగా సర్వశక్తివంతుడు బాబా నా తోడు ఉన్నారు, ఇదే సమానంలో ఉండేవారు. అందరికీ మనసు నుండి గౌరవాన్ని ఇచ్చేవారు. ఒకవేళ ఏదైనా సేవ సమయమనుసారంగా సత్యతతో చేస్తూ ఉన్నట్లయితే వారికి ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు, పాలన చేసేవారు, విశేషంగా గిఫ్ట్ కూడా ఇచ్చేవారు. దీదీకి మనసులో యజ్ఞం పట్ల, సత్యమైన సేవాదారుల పట్ల చాలా గౌరవం ఉండేది. దీదీ స్వయంగా యోగం యొక్క గుహ్యతలో, అనుభవాలలో ఎల్లప్పుడూ ఉండేవారు. మరి విశేషంగా అమృత వేళ స్వయంగా అందరినీ సంఘటిత రూపంలో యోగం యొక్క డ్రిల్ చేయించేవారు. తోడుగా కర్మలు చేస్తూ ఎలా యోగంలో ఉండాలి దానిపైన కూడా అటెన్షన్ కలిగించారు. అవ్యక్త రూపంతో యజ్ఞమిక కార్య వ్యవహారాలన్నీ నిర్విఘ్న రూపంతో నడిపించటానికి దీది మధ్య మధ్యలో విశేషంగా మౌనం మరి అవ్యక్త భాష ద్వారా సైలెన్స్ శక్తిని పెంచేటువంటి ప్రేరణ ఇచ్చేవారు. దీది ఎప్పుడు నీది నాదని అద్దుల్లోకి వచ్చేవారు కాదు. ఈ జోను ఆ ఏరియా ఇది నాది అది నీది ఈ రకమైన భాష దీది నోటి నుండి ఎప్పుడూ రాదు. వారు ఎల్లప్పుడూ బేహద్దులో ఉండేవారు. బేహద్దుగానే ఆలోచించేవారు మరి అర్థం చేసుకుని అందరికీ పాలన ఇచ్చేవారు. నేను మరియు నాది అనే భాషల నుండి ముక్తిగా ఉన్నారు. యజ్ఞమిక అనేక బాధ్యతలను సంభాలిస్తూ చేయించేవారు బాబా ఉన్నారు. అతడు చేయిస్తూ ఉన్నారు. ఈ నిశ్చయంతో స్వయం నిమిత్తంగా అయి దీది ఎల్లప్పుడూ నిర్మాణంగా ఉన్నారు. దీది మాటలలో ఎప్పుడు అభిమానమైన అంశం కనిపించేది కాదు. దీది వచ్చినటువంటి అతిథులను సంపూర్ణంగా పాలన చేసేవారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ లోటు కూడా ఉన్నట్టుగా అనిపించేది కాదు. 36 రకాలేంటి 56 రకాల బ్రహ్మా భోజనం కూడా చేయించేవారు. ఒకసారైతే దీది 108 రకాలు భోగ్ తయారు చేశారు. అందరితో పాటు కలిసి తిన్నారు మరి తినిపించారు. కానీ తోడు తోడుగా అనాసక్త వృత్తి కూడా చూశాము. దీది యజ్ఞం యొక్క పొదుపు పట్ల చాలా అటెన్షన్ ఇచ్చేవారు. దీది అనేవారు పేద పేద పిల్లలు బోలీ బోలీ మాతలు ఎంతో శ్రమతో సంపాదించి యజ్ఞానికి పంపిస్తున్నారు. కాబట్టి ఏది కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు. స్వయం పట్ల తక్కువలో తక్కువ ఖర్చు పెట్టుకునేవారు. దీనిపైన కూడా ఎక్కువ అటెన్షన్ ఇచ్చేవారు. సాధనాలు సదుపాయాలు అన్ని సేవ కోసమే, స్వయం పట్ల మాత్రం కాదు. ఎప్పుడు యజ్ఞంలో ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వారిని ఉల్టాసుల్టా మాటలతో ఇన్సల్ట్ చేయటము అనేదే చేసేవారు కాదు. అంటే ఎవరైనా వీరిని ఇన్సల్ట్ చేసినా వారి పట్ల కూడా అపకారుల పైన కూడా ఉపకారం చేసేవారు. ఎవరిని దోషిగా చేసేవారు కాదు. ఎప్పుడు కూడా వీరు మారాలి అనే ఆలోచన ఉండేది కాదు. ఇతరులు మారే బదులు ముందు నేను మారాలి, ఇందులోనే నా కళ్యాణం ఉన్నది అని భావించేవారు. దీది అవ్యక్తమైన కొన్ని నెలలు మొదటే ప్రతి కార్యంతోనూ అతీతంగా అయ్యారు. ఎప్పుడు ఏ విషయం అయినా దీదికి వినిపిస్తే దీది అనేవారు వదిలేని విషయాలు ఇప్పుడు ఇంటికి వెళ్లేది ఉన్నది అని అనేవారు. దీది యొక్క ఈ వాక్యాల ఆధారంగా పాట కూడా తయారైంది, అబుగర్ చల్నా అని. ఈ యొక్క స్మృతితోనే దీది సాక్షిగా అయ్యి ప్రతి కార్యంతో అతీతంగా అవుతూ 28 జులై 1983లో ఈ భౌతిక దేహంతో కూడా వేరుగా అయ్యి అవ్యక్త వతనవాసిగా అయ్యి బేహద్దు సేవలో నిమగ్నమయ్యారు. అచ్చ ఓం శాంతి.